శ్రీ మహాకాల్, ఇది డిసెంబర్ 4, 2004 హైదరాబాద్ లో జరిగిన పతంజలి యోగ 3rd క్లాస్. జై జై మహాకాల్.
నా కోరిక ఏంటి అంటే, ప్రపంచంలో ఈనాడు 10th క్లాస్కి అందరూ చదువుకోవాలి అని ఎలా గవర్నమెంట్ ట్రై చేస్తుందో, 10th క్లాస్ వరకు అందరికీ విద్య రావాలి, తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు చదివితే చదువుతారు, లేకపోతే వాళ్ళు స్పెషలైజేషన్ చేసుకుంటే చేసుకుంటారు. అలాగా మన భారతీయ సాంప్రదాయంలో ఋషుల యొక్క కాలంలో ఈ రెండు విద్యలు అందరికీ నేర్పబడేవి, యోగ సూత్రాలు. దాని తర్వాత సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్కి యోగానికి ఉన్నటువంటి లింక్ ఏమిటి అంటే, శ్రీకృష్ణుడే చెప్తాడు అర్జునుడితో, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ అవ్యయమైనటువంటి యోగ విద్యను నేను సూర్యుడికి చెప్పాను. సకాలేన మాత యోగో నిష్ట పరంతప, అంటే కృష్ణుడి టైంలోనే ఈ మాట వచ్చింది, సకాలేన మాత యోగో నిష్ట పరంతప. అంటే ద్వాపర యుగాంతానికే ఆ యోగం నాశనం అయిపోయింది. శ్రీకృష్ణుడే అర్జునుడికి అని చెప్తాడు, అది నాశనం అయిపోయింది, మనమేం చేయలేము. అంతేట, ఇప్పుడు మనం యోగం అనేటువంటి పేరుతో నేర్చుకుంటున్నది అసలైనటువంటి యోగం అవునా కాదా అని ఆలోచించాలి. కనుక క్రిటికల్ దృష్టితో కాదు, సత్యాన్వేషణ దృష్టితో తేడా మీకు అర్థమవాలి. ఇప్పుడు కూడా ఏదైందంటే, ఒక గురువు దగ్గరికి ఒకడు వెళ్ళాడు. ఆ గురువుకి చాలా మంచి గురువు, ఎంత ముద్దుకైనా కూడా చదువు చెప్పేయగలడు అనేటటువంటి ఒక పేరు తెచ్చుకున్నాడు ఆ గురువు. ఎవరికైనా చదువు చెప్పేయగలండి, కానీ కండిషన్ ఏంటి అంటే, ఆయన నేర్చుకున్న విద్యకి తగిన గురుదక్షిణ ఇవ్వాలి. నువ్వు నేర్చుకుని ఎంత విద్య నేర్చుకుంటావో దానికి తగిన గురుదక్షిణ ఇవ్వాలి అని. నీకు ఏ విద్య అయినా నేర్పిస్తాను అని. సరే, ఒకడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి, మాస్టర్ మీరు ఏం అడిగితే అది అంత ఇచ్చేస్తాను, అమౌంట్ నన్ను రేపటి లోపల పండితుడిని చేసేయండి అన్నాడు. చేసేయగలరా అంటే, ఆయన అతని ఉద్దేశం ఏంటంటే చేయలేడని. చేసేస్తాను అన్నాడు గురువు. రేపటి లోపలే ఉంటుంది, ఇవాళ ఇంకో అరగంటలో నేను పండితుడిని చేసేస్తాను నేను, కానీ నీకు చెప్పింది నువ్వు చేయాలి, దాని తర్వాత నేను చేయను అంటే కుదరదు అన్నాడు. దానికే ఉంది, చేస్తాను నేను. ఓ పని చేయి, ఎవడు ఏది చూసినా ఇదే ఉందిలే, ఇంతకంటే గొప్ప చూశానంటూ ఉండన్నాడు. అదే సిస్టమ్ ఫార్ములా పండితుడు అవటానికి. పండితుడు అవటానికి ఏం చేయాలి, ఇంతేనా ఇంతకంటే చాలా గొప్ప చూశాను, ఎక్కడ చూసావు ఎలా చూసావు మళ్ళీ అవడైనా అడిగితే చెప్పబాక, అది చాలా కష్టాల్లో పడతావు నువ్వు. కానీ నువ్వేం చెప్పాలి అంటే ఇంతేనా, నీ యోగ విద్యకి మనం ఇచ్చే రియాక్షన్ అలాగే ఉంటుందేమో అని అడ్వర్టైజ్మెంట్ చూస్తాం యోగ విద్య అని. యోగ విద్యే కదా, మనకి తెలియకపోతే కదా. అంటే ఒక రోజులో పండిస్తాం అనమాట అది, మనకేం తెలుసు అని మనకి తెలియపోతే కదా అంటే. యోగ విద్య గురించి కొంచెం కూడా అవగాహన లేనటువంటి ఈ సమాజంలో, యోగుల గురించి ఏమీ తెలియనటువంటి ఈ సమాజంలో, యోగ విద్య గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు. క్రిటిక్స్ ఇంకా ఎక్కువైపోయారు. మాట్లాడేవారు ఎక్కువైపోతే పాపం వాళ్ళు నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు, వాళ్ళకి తెలిసిందేదో నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకుందని మళ్ళా ఈ తోలికి చెప్తున్నారు, అది ఖచ్చితంగా మంచిదే అది. కానీ క్రిటిక్స్ ఉన్నారే అదేంటో తెలియనటువంటి వాళ్ళు చాలా చిత్ర విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు, నా అందులో ఏముందండి ఏం లేదు. అందువల్ల మనం ఈ రెండు విషయాలు చాలా తీవ్రంగా స్పష్టంగా నేర్చుకోవాలి అని నా కోరిక. మీరు మాత్రమే కాదు, ఇది విన్నటువంటి వాళ్ళు ఇది అసలు మనం ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అవగాహనకి రండి. మీరు మొట్టమొదటి ఏంటి అంటే వాట్ ఈజ్ యోగా. చాలా మందికి యోగా అంటే ఏంటో తెలియదు డెఫినేషన్. యోగా అంటే మామూలుగా చాలా మంది ఏం చెప్తారంటే ఏదో ఆసనాలు వేయటం, ప్రాణాయామాలు చేయటం, వాటికి పేరు కూడా మనం ఏం చెప్తామంటే యోగాసనాలు అని. అంటే యోగంలో ఉండేటటువంటి 8వ భాగము ఆసనాలు. ఎందుకంటే యోగానికి 8 అంగాలు ఉన్నాయి: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అంగాలలో ఆసనాలు ఇస్ జస్ట్ 1/8, ప్రాణాయామము జస్ట్ 1/8, యమనియమాలు 1/4 అనుకుందాం రెండు కలిపితే. ప్రత్యాహారము 1/8, ధారణ 1/8, ధ్యానము 1/8, సమాధి 1/8. సమాధి ఇస్ నాట్ ది గోల్, యోగా ఈజ్ 8 పార్ట్స్. 8 అంగాలు ఉన్నాయంటాం, 8 డివిజన్స్ ఉన్నాయని చెప్తాం మనం. యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇందులో మీరు ధ్యానం చేస్తున్నా 1/8 యోగియే, సమాధి స్థితిలో వెళ్ళిపోయినా 1/8 యోగియే, యమ నియమాలు అవి పాటిస్తున్నా 1/8 యోగియే. అంటే నేను యోగా అంటే అతనేంటి, టోటాలిటీ ఆఫ్ ఆల్ దీస్. మనిషి అంటే తల, చెవి, ముక్కు, కన్ను, కాలు కాదు. మనిషి అంటే ఏంటి, అన్ని. అందులో నువ్వు చిటికెన వేలు తీసేసినా ఇవాళ నేను ఇన్కంప్లీట్ మ్యాన్. అంతేత ఆ అవగాహన ముందు మనకి రావాలి. యోగా అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద టోటల్ లైఫ్. ఆ యాంగిల్లో మనం ఆలోచించటం లేదు. యోగ సాధన వేరుగా చేసుకుంటూ ఉంటాం మనం. యోగ సాధనను వేరుగా చేసుకోలేదు. యోగ సాధన చేస్తే యూ షుడ్ డూ ఇట్ విత్ యువర్ హోల్ లైఫ్. నీ మొత్తము లైఫ్ను ఆఫర్ చేయాలి. నీ లైఫ్లో జాగ్రత్త అవస్థలో నువ్వు జీవించేటటువంటి జీవితం ఈజ్ ఓన్లీ 1/3 టెక్నికల్గా. ఎందుకంటే మళ్ళీ నువ్వు స్వప్నాలు చూస్తూ ఉంటావు, డ్రీమ్స్, దాని తర్వాత మళ్ళీ నువ్వు నిద్రపోతూ ఉంటావు. అంతేత మన లైఫ్ 3 రకాలైనటువంటి చేతనత్వాల్లో డివైడ్ అవుతూ ఉంటుంది: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. టోటల్ లైఫ్ మనకి తెలియదు. మనకి జాగ్రత్త అవస్థలో కూడా నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో నీకు తెలియదు, నీ పిల్లలు ఏం చేస్తున్నారో నీకు తెలియదు. మిగతా వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే, ఒకవేళ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసినా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు మనకి. వాళ్ళ ఆలోచనలు ఏ దారిలో వెళ్తున్నాయో మనకి తెలియదు. వాళ్ళ కోరికలు ఏ దారిలో వెళ్తున్నాయో అని మనకి తెలియదు. వ్యక్తిగత జీవితంలో కూడా అన్నిటికంటే తమాష ఏంటి అంటే మనకి మనకే తెలియదు మనకి ఏం కావాలో. తమాషాది క్లారిటీ ఆఫ్ విజన్, దర్శనం లేదు, స్పష్టమైనటువంటి అవగాహన లేదు. జీవితం మీద లేదు, యోగం మీద లేదు. అది ముందు మనకి అవగాహన వచ్చిస్తే వీ విల్ ట్రై టు లెర్న్ ఇట్. కానీ మేము యోగం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నామండి, చాలా మంది నన్ను అడుగుతారు మెడిటేషన్ నేర్పేయండి మాస్టర్ అని. నేర్పడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ తీసుకోగలరా అన్నది క్వశ్చన్. ఇంకేత దట్ ఈస్ దిస్ లాస్ట్ బట్ వన్ స్టెప్. సమాధి కంటే ఒక మెట్టి కింద ఉన్నటువంటిది ధ్యానము. యమము లేకుండా, నియమాలు లేకుండా, ఆసన ప్రాణాయామాలు లేకుండా, ప్రత్యాహారం లేకుండా, ధారణ లేకుండా నేను మెడిటేట్ చేయగలను అనుకుంటే మూర్ఖత్వేగా. ఒకటో క్లాస్ చదవను, నేను రెండో క్లాస్ చదవను, హై స్కూల్ వరకు చదవను, ఇంటర్మీడియట్ చదవను, నేను డైరెక్ట్ గా ఇంజనీర్ అయిపోతాను ఒకదలవా. బట్ హౌ కెన్ యూ బికమ్ ఎ యోగి? ఇది మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నిద్ర యొక్క, కలల యొక్క, జాగ్రత్త అవస్థ యొక్క లక్షణాలు. ఈ మూడు లక్షణాలు మనకి తెలియాలి. మనం మెలకుగా ఉన్నాము అనుకుంటాం. మనం స్కూటర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థం వస్తుంది మనం మెకానికల్ గా డ్రైవ్ చేస్తున్నాము. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందో లేదో, ఈవెన్ ఇన్ ద బిజీ రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, సడన్ గా కుక్క ఏదో వచ్చేసరికల్లా సడన్ బ్రేక్ కొడతారు. మీరు కుక్క వస్తుంది అని బ్రేక్ కొట్టరు కదా. సడన్ బ్రేక్ కొట్టారు అంటే అర్థం ఏంటి? అంతవరకు మీ మనసు ఎక్కడ ఉన్నట్టు యాంత్రికంగా మీరు చేస్తున్నారు తప్ప యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ ఆల్సో. కళ్ళల్లో బొమ్మలు పడుతున్నాయి, అలవాటు అయిపోయిన దారిలో బండి వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త అవస్థలో కూడా మీరు పరిపూర్ణముగా జాగ్రత్త అవస్థలో లేరు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకు ముందు మేము మెలకుగా ఉన్నాము అనేటటువంటి భ్రమం ఎందుకు పోకపోతే భలే ఆనందంగా ఉంటాం. మనం మెలకుగా ఏం లేవు. మనము మన సోషల్ నామ్స్కి, మనం ఏ సమాజంలో పుట్టామో దాని యొక్క నియమాలకి, వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఏదో ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ నియమాలకి. మనకు మీరేదో అనుకుంటారు, ఓహో ఇది ఇలా చేయాలి కాబోలు అని. అంటే ఏంటి, మీరు మీ అంతటి మీరు కొన్ని సంకెళ్ళకి లోనైపోయి ఉంటారు. అలా జీవిస్తే నువ్వు మెలకుగా ఉన్నట్టు, అలా జీవించకపోతే నువ్వు మెలకుగా లేవు. అంటే ఈ మూడు ప్లాన్స్ మీరు చాలా స్పష్టంగా కనుక మనం అవగాహన చేసుకుంటే దీనికి తగినటువంటి ఎడ్యుకేషన్ మనలో మనకి ఎలా ఇచ్చుకోగలగాలి అది కూడా మనం నేర్చుకోవాలి. నోబడీ ఈజ్ గోయింగ్ టు టీచర్. కెమిస్ట్రీ చదవాలి అంటే ఒక పద్ధతి ఉంది, ఇంజనీర్ అవ్వాలి అంటే ఒక పద్ధతి ఉంది, ఎవ్రీబడి నోస్ వాట్ టు డూ. డాక్టర్ అవ్వాలి అంటే ఒక పద్ధతి ఉంది, మినిస్టరు పొలిటీషియన్ అవ్వాలి అంటే ఒక పద్ధతి ఉంది, ఎవ్రీబడి నోస్. నువ్వు అవ్వాలి అనుకుంటే దానికి తగిన మెట్లు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక విద్య అంటే హౌ టు లివ్ లైఫ్ అనేటటువంటి దానికి విధానం లేదు. అది ఉంటేనే కూడా మనం తెలుసుకోవటం లేదు, జీవించాలి అని మనం తెలుసుకోవటం లేదు. అందువల్ల 90% ఆఫ్ ద కేసెస్ లో ఏమవుతుంది అంటే జీవించేటానికి ఉత్సాహం లేదు. మనం ఎందుకు జీవిస్తున్నాం అంటే జీవించక తప్పదు కనుక. జీవించాలి అనేటటువంటి ఆవేదన, జీవించాలి అనేటటువంటి తపన లేదు. ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఎవరిలో అయినా, ఎవరి మొహాల్లో అయినా ద జీల్ టు లైఫ్ చెప్పిన భావం అర్థమవుతుందా? జీవించాలి అనేటటువంటి ఉత్సాహం లేదు. ఎందుకు జీవిస్తున్నాము అంటే అందరూ జీవిస్తున్నారు, మేము జీవిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకుంది. అందుకే నేను మీతో ఈ 2వ తారీఖు నేను వస్తాను, 6 వరకు ఉంటాను అన్నప్పుడు ఒక స్పెషల్ క్లాస్ చెప్తాను అనే ఉద్దేశంతో రాలేదు. నేను ఫండమెంటల్స్ మనం ఫ్రేమప్ చేసుకుందాం. దీన్ని ఒక పద్ధతిగా ఎలా నేర్చుకోవాలో కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడేసుకుందాం ఇవాళ రేపులో. అదే యోగ విద్య కూడా అంటే మొదటి విద్య ఏం నేర్చుకోవాలి అంటే మన లైఫ్ 3 రకాలుగా డివైడ్ అయ్యింది, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా డ్రీమ్ వరల్డ్ లోనే జీవిస్తారు అన్నది మీరు గుర్తించండి. ఎనీ సక్సెస్ఫుల్ మ్యాన్, వాడు ఎవడైనా కావచ్చు, వాళ్ళు పాలిటిక్స్ లో సక్సెస్ఫుల్ కావచ్చు, వాడు లిటరేచర్ లో సక్సెస్ఫుల్ కావచ్చు, సైన్స్ లో సక్సెస్ఫుల్ కావచ్చు, బిజినెస్ లో సక్సెస్ఫుల్ కావచ్చు, యాక్టింగ్, ఫైన్ ఆర్ట్స్ లో సక్సెస్ఫుల్ కావచ్చు. ఇది మెయిన్. అసలు మనకి లైఫ్ లో ఈ 5 రకాలైనటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి లైఫ్ లో జీవించదలుచుకున్న వాళ్ళకి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జీవించదలుచుకున్న వాళ్ళకి 5 పాసిబిలిటీస్ ఉంటాయి ప్రపంచంలో. అందుకే దీన్ని ప్రపంచము అంటాం మనం. ప్రపంచం అని ఎందుకు అంటామంటే, ఈ ప్రపంచంలో మనం పుట్టితే జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో, మానవ శరీర దారులు జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఐదు దారులు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటి అంటే పొలిటీషియన్స్. పాలిటిక్స్ కాదు, అక్కడ అర్థం చేసుకోండి. పొలిటీషియన్స్ అంటే ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలి నేను, 10 మందికి నేను సహాయపడగలగాలి అనేటటువంటి భావన. ఆ భావనని క్యాచ్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పొలిటీషియన్స్ అయిపోతున్నారు, అది వేరే విషయం. ఇందుకు సహాయపడాలి అనేటటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు ప్రపంచంలో లేరు. లేరు ఉంటే వాళ్లే మనకి డిక్టేటర్స్ అయి ఉండేవాళ్ళు. నిజంగా మనకి సహాయపడేటటువంటి వాళ్ళు ఎవరైనా మనకి కనిపిస్తే వాళ్ళని శిరస్సు మీద పెట్టుకుని వాళ్ళని ఎలా ఉంచుతాం మనం? ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరున్నారు? మేము సహాయపడతాము అనే ప్రామిస్ చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని నేను పడకపోతే పడకపోయి కనీసం మాటతో అయినా అంటున్నావు కదా, అందరం ఎక్కిం చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోండి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ పొలిటీషియన్స్. వాళ్ళ లైఫే తెలుస్తుంది వాళ్ళు సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ కాదు అని. ఎందుకు వాళ్ళు సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ కాదు? ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ నీడ్ నాట్ డెట్ ఫర్ హిజ్ ఓట్స్. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా తన కాన్స్టిట్యుయెన్సీలో ఏం చెప్తారు అంటే, వచ్చిన ఫైల్ చేసేవాట నామినేషన్, దాని తర్వాత తను ఎప్పుడు తన కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీలో ఓటు కోసం కూడా అడిగేవాడు కాదు, మిగతా వాళ్ళ కోసం తిరిగేవాడు. ఈయన అదర్ కాన్స్టిట్యూట్ అతను ఎలాగో గెలిచేవాడు. చాలా అర్థమవుతుంది లేదా? నువ్వు నిజంగా మనిషిని సహాయం చేయదలుచుకుంటే అది రియల్ పొలిటీషియన్. దాన్ని మూలాధార చక్రము అంటాం మనం. నా విష్ణు పృథ్వీపతే, ఈ ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవాలి. అంతేకాని మూలాధార చక్రం సైజు ఎలా ఉంది రీసెర్చ్ దానికి మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. దానికి చెప్తున్నాను ముఖ్యంగా ప్రాణిక్ వాళ్ళు, రీకి వాళ్ళు, వాళ్ళు చక్రాల గురించి పట్టుకునేటటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్, వాళ్ళ యొక్క మూలాధార చక్రం ఖచ్చితంగా మామూలు మూలాధార చక్రం కంటే ఎక్కువగా ఉండి ఉండాలి. నాకు తెలీదు, నేను చదివిన పుస్తకాలు బట్టి ఎక్స్పెక్ట్. అంతేకాదు, నేను పిల్లవాడు పుట్టగానే లేకపోతే వాడు ఎదుగుతున్నప్పుడు కనుక మీరు వాడి మూలాధార చక్రాన్ని గమనించుకోగలిగితే, వాడి మూలాధార చక్రం మిగతా చక్రాల కంటే ఎక్కువగా ఉంది అంటే వాడు ఎటు వెళ్ళాలన్నమాట. కానీ పొలిటీషియన్స్ అంటే మనకి మనసులో నవ్వుతుందా లేదా? ఆల్రెడీ ఇంకేట వాడు వాళ్ళు కరెక్ట్గా లేదు. ద పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అది చూశాడు చాణిక్యుడు, చంద్రగుప్తుడు ఆడుకుంటున్నాడు, వీడికి కష్టించింది ఇలాంటి రాజులు ఉండకూడదు, ఈ రాజుని మార్చేయాలి అని. ఏం మనిషి నంద మనిషి డిసైడ్ చేసుకున్నాడు ఇలాంటి రాజులు ఉండకూడదు అని. ఒక మనిషి డిసైడ్ చేసుకున్నాడు, ఆ మనిషి కరెక్ట్ చక్రము ఉన్నటువంటి ఒక చిన్న కుర్రాన్ని డిసైడ్ చేసుకున్నాడు. హిస్టరీ హెస్ చేంజ్. అంతేత నేనేం చేయగలనండి, నా మాట ఎవరు వింటలేదండి, నా పరిస్థితులు అనుకూలంగా లేవండి, ఎందుకు అలాంటి బాధపడుతున్నావు అంటే అసలు నీకు ఓరియంటేషన్ ఎలా చేసుకోవాలో తెలియటండి. అందుకు ఇదంతా నేను చెప్తే చాలా జాగ్రత్తగా, ఇవాళ రేపు క్లాసు లేదు. యాక్చువల్గా నేను యోగా అది మాట్లాడటం లేదు, కానీ యోగాయే ఇది చక్రాల గురించి చెప్తున్నాను. కానీ ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. మీరు కూడా చూస్తూ ఉంటారు పెళ్లిళ్ళల్లో, వాటిలో నేను చాలా సార్లు వెళ్ళినప్పుడు నేను చూస్తాను, ఒకటి టీచర్ ఉంటాడు, ఒక చిన్న కుర్రాడు అయి ఉండొచ్చు, వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాను, అందరూ వాడిని అడుగుతూ ఉంటారు. ఒక పెళ్లిలో ఒకే తమాష ఏంటి అంటే పెళ్లి కూతురి అన్నీ చూసుకోవాలి. పెళ్లి ఆమె జరుగుతోంది పాపం, కాకినాడకి బట్టలు వచ్చాయా లేదా, పెళ్లి జరుగుతోంది అడుగుతున్నారు ఆమెని. ఫలానా తాళచెవులు ఎక్కడున్నాయి, నా స్కూటర్ తాళచెవులు ఎక్కడున్నాయి, నన్ను నాన్న వచ్చి అడుగుతున్నాడు. ఆ పెళ్లిలో పెళ్లి జరుగుతోంది అక్కడ, ఆవిడ పెళ్లి తీసుకుని మీద కూర్చుంది. ఇది మీరు గమనించి ఉంటారు చిన్నతనం నుంచి కొంతమందిలో దట్ అథారిటీ కావాలని కాదు, అథారిటీ దే టేక్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఫోర్ ది గెట్ రెస్పెక్ట్. నువ్వు బాధ్యత తీసేసుకుంటే ఆటోమేటిక్గా నీ గౌరవం వచ్చేస్తుంది, పోస్టులు వచ్చేస్తాయి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పోస్టులు కావాలనుకోవటం వల్ల ఇప్పుడు ఇంత గందరగోళం అయిపోతుంది. నాకు చాలా బాగా గుర్తుంది, నేను కాశీలో 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఏకే సాన్యాలని హెడ్ మాస్టర్ ఉండేవాడు. సెంట్రల్ హిందూ స్కూల్ అంటే బనారస్ హిందూ యూనివర్సిటీకి బీజు అనమాట, యానిదస్ అంటే పెట్టినటువంటి కాలేజ్ అది, హిందూ స్కూల్ చాలా పెద్దది, అది వెరీ స్కూల్. ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చి నిల్చునేవాడు అంతే, ఒక్కడు కనిపించేవాడు కాదు మైదానంలో కానీ ఎక్కడ కానీ ఎవ్వలేదు, ప్రశ్నే లేదు. ఇప్పుడు హెడ్ మాస్టర్ లోపలన్నా ఆవిడ ఉంటాడు అక్కడ, ఆవిడ నా మాట వింటే లేదండి. ఈయన కానీ హెడ్ మాస్టర్ అవ్వకముందు ఆయన ఎంతమంది మాటలు వినాలో వాడిని అడిగితే ఆయనే చెప్తాడు, నేను కూడా ఎవడి మాటలు వినలేదు. ఇంకా నీ మాటలు ఇంకోటి వినాలి అంటే, నువ్వు ఇంకోటిని శాసించగలగాలి అంటే, నువ్వు శాసించబడటము నేర్చుకోవాలి అంటే, యూ షుడ్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు లా. నియమానికి నువ్వు కట్టుబడినటువంటి వాడు సహజంగానే లీడర్ అయిపోతాడు. మూలాధారం అది, బేసిక్ చక్ర. దాన్ని గమనించాడు చాణక్యుడు. కసి ఉంది నంద రాజ్యం నేను నాశనం చేసేయాలి అని. ఎవడు పడితే వాడు ఏం నాశనం చేస్తాడు? ఇంతమంది మనం కలిసినా ఏం చేయలేకపోతాం. కానీ ఒక మనిషి చాలు అసలు మొత్తం ప్రపంచాన్ని మార్చేయటానికి. నిన్న నేను ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే, యూ కెనాట్ చేంజ్ ది వరల్డ్ అన్నది, నేనే మాట్లాడలే. ఎందుకంటే ద వరల్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ బై సో మెనీ పీపుల్, ఇట్ ఈస్ సో బ్లాటెంట్లీ సీన్. ఓ హిట్లర్, ఓ ముస్సోలిని, ఓ లెనిన్, ఓ కార్ల్ మార్క్స్, దే హ్యావ్ చేంజ్డ్ ది వరల్డ్ సింగ్లీ. ఇంకా ద వరల్డ్ చేంజ్ చేయడానికి వన్ మ్యాన్ ఇస్ ఎనఫ్. కానీ ఆ వన్ మ్యాన్ మస్ట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ బేసిస్, ఏ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు డూ. అసలు నువ్వు ఏం చేయాలి అనుకున్నావు అంటే ఏమనండి, ఏం చేయాలో తెలియటం లేదండి, అది ప్రాబ్లం. అయితే నేను రివోల్ట్ చేసేయాలా, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా, నేను తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవాలా, నన్ను అడగట్లే. నీకు కన్విక్షన్ ఉంటే నీకు అర్థమవుతుంది ఏం చేయాలో. కన్విక్షన్ లేకపోతే నేను చెప్పినా నువ్వు అది చేసినా రిజల్ట్ రాదు. క్లియర్గా అర్థమవుతున్నాను నేను ఏం చెప్తున్నాను. చక్రాస్ గురించి మాట్లాడుతున్నాను నేను. మన పిల్లల్ని నేను ఎటు డైరెక్షన్ ఇవ్వాలి అని మీరు ఏడుస్తూ కూర్చోకుండా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు వాడికి డైరెక్షన్ ఇచ్చేయవచ్చు. ఈవెన్ నౌ ద న్యూరల్ సైన్సెస్ యాక్సెప్ట్ చేస్తే బెంగళూరులో అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉందని విన్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. న్యూరాలజికల్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్. తల్లి గర్భంలోనే ఉంది కానీ వాడికి చెప్పేయాలి. మన మహాభారతంలో దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఉంది. అభిమన్యుడు, అర్జునుడు భార్యతో మాట్లాడుతున్నాడు. ఈయన వచ్చిన భాష యుద్ధాలేగా, అంతకంటే దేని గురించి మాట్లాడతాడు అర్జునుడు అంటే యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు. ఆవిడకి కాస్త యుద్ధాలు అవి అంతా తెలుసు కనుక శివదోల్సో హేరే ఇంకే చక్రవ్యూహం అన్నది చెప్తున్నాడు. అవన్నీ జరిగింది కానీ ఇంకో ఈ మూడ్లోకి వచ్చేసాక భార్య వింటున్నా లేదా ఏం తెలుసుకోలేదు. ఈయన ఈమె చెప్పుకుంటూ పోతున్నాడు. చివరికి చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశం చేసేయాలో చెప్పాడు. చెప్పాక బయటకు ఎలా రావాలో చెప్పబోతూ ఉంటే, మన ఉన్నారుగా బిగ్ బాస్ గారు అంత పరమ మోసగాడు, మీరేమో వాడిని నమ్ముతారు జగత్ గురువు అని. కొంపలు అంటుకుపోతాయి, జాగ్రత్త, నువ్వు బయటకు వచ్చే ఇంకా. మీరు అక్కడ ఆ లాజిక్ అర్థం చేసుకోండి, హౌ హీ లివ్డ్ కృష్ణ, ఎంత అవేర్నెస్ లో జీవించాడో కృష్ణుడు. ప్రతి క్షణము ఎక్కడో ఎవరో తన భార్యకి మామూలుగా కబుర్లు చెప్పుకుంటున్నా, హీ వాజ్ అవే మామూలు కబుర్లా కొంప ముంచే కబుర్లా అని. వాళ్ళిద్దరికీ మాత్రం తెలియదు అది కొంప ముంచే కబుర్లని. మామూలు కబుర్లు ఎలా ఏమన్నా యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాడు, చక్రవ్యూహం గురించి మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు మహాభారత యుద్ధం అది ఏం లేదు తెలుసు కదా, ఇంకా 16 ఏళ్ళు వచ్చాక అభిమన్యుడికి మహాభారతం స్టార్ట్ అయింది యుద్ధం కదా. సరే బయటికి తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఏం జరిగింది, వెళ్ళాడు లోపలికి, బయటికి రావటం రాలి. ఇప్పటికి కూడా మన పిల్లల్ని చూస్తే మీకు అర్థమవుతుంది, పిల్లలు చిన్నతనంలో భాషలు నేర్చుకున్నంత తొందరగా మనం భాషలు నేర్చుకోలేము. పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు మద్రాసు అక్కడికి వెళితే 2-3 ఏళ్ళు ఉంటే వాళ్ళకి తమిళం వచ్చేస్తుంది. మనం వాళ్ళల్లో ఉండే నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినా మనకి రాదు. అంతేకాదు ద బెస్ట్ టైం టు లెర్న్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఇన్ ద మదర్స్ వూంబ్. తల్లి గర్భంలో ఉన్న 9 నెలలలో మీరు నేర్పే తెలుసుకున్నది మనం వాళ్ళకి నేర్పేయగలిగితే అసలు సమాజంలో ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నీ అక్కర్లేదు. ఫస్ట్ క్రైటీరియా మీరు నోట్ చేసుకుని ఇది మనం ఎలాగ చేయగలము అన్నది ఆలోచించుకోండి. అందుకు నేను ఇక్కడ మిమ్మల్ని పిలిచింది. దీనికి వాంటే రష్ ఉత్తనే కబుర్లు విని వెళ్ళిపోయేవాడు నాకెందుకు? చాలా మంది కబుర్లు చెప్తారు, వినండి, ఆ కబుర్లు నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ కబుర్లకి వాళ్ళు చాలా యాప్ట్ గా వర్డ్ పెట్టుకుంటారు, కాలక్షేపం అని. పురాణ కాలక్షేపం అంటే అర్థం వేస్ట్ యువర్ టైం, అంతేగా? కాలక్షేపం అంటే అర్థం, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం అండ్ ఐ అప్రిషియేట్ ఇఫ్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైం. అదే ఫస్ట్ కండిషన్ టీచింగ్ ఇన్ మదర్స్ హోమ్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడికి ఏం చెప్పాలో అన్ని చెప్పేయండి మీకు. అంతే తప్ప తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటే కాదు. అందుకని మాతృదేవో భవ అనేది తల్లి ఇవ్వగలదు పిల్లలకి ఏం కావాలో అని. కానీ తల్లి ఇప్పుడు ఏమి ఇచ్చే స్థితిలో లేదు. ఇచ్చేటంటే ఆవిడకి అసలు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? ఆవిడకి ఉద్యోగం చేయడానికే టైం సరిపోతుంది. లాస్ట్ డేస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో సెలవు తీసుకోవాలో అక్కడ లేదా అని డాక్టర్ని అడిగి పర్వాలేదు ఇంట్లో పెద్దవాడిని అడిగి ఇంకో 2 రోజులు వెళ్ళొచ్చండి ఆఫీస్కి, ఇంకో 3 రోజులు వెళ్ళొచ్చండి ఆఫీస్కి. వాళ్ళ అదృష్టం బాగుండే అది బాగుంటే ఇక ఆఫీస్లోనే పెయిన్స్ వచ్చేస్తే అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోతే వెరీ లక్కీ గర్ల్. పాపం సెలవు పెట్టాల్సిన అవసరం లేకపోయింది. అసలు ఆ 9 మంత్స్ సెలవు పెట్టాను నువ్వు. 9 మంత్స్ పెట్టి ఏం చేయాలి? నైట్ అండ్ డే ఓన్లీ 24 అవర్స్ ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ మెంబర్స్ అందరూ కూడా తల్లి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టు టీచ్ ద చైల్డ్ టు గో ఇన్ వాట్ డైరెక్షన్. నెక్స్ట్ చక్రం ఏంటి? మూలాధారం తర్వాత స్వాధిష్టాన చక్రం, మనీ మేకింగ్ ఎబిలిటీ ఉంటుంది. స్వాధిష్టాన చక్రం చాలా బాగా ఉన్నటువంటి వాడు మట్టి ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. స్వాధిష్టాన చక్రం లేనటువంటి వాడు బంగారం ముట్టుకున్నా అది మట్టిలాగే చూసుకుంటాడు వాడు. ఇంకేత ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మనీ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్వాధిష్టాన చక్రాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఆ విద్య నేర్చుకోవాలి మనం. అంటే మూలాధారం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా కంట్రాక్ట్ చేసుకోవచ్చు, రెండు కావాలి. అంతా ఎక్స్పాండ్ అయిపోతే చాలా డేంజర్లు వచ్చేస్తాయి. సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్ ఇస్ యోగ. రెండోది ఏం చెప్తున్నాను? స్వాధిష్టానం, మనీ మేకింగ్ ఎబిలిటీ. మనీ మేకింగ్ ఎబిలిటీ వాటర్ని చూస్తే తెలుస్తుంది. వాటర్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే బీజాలని అంకురింపజేస్తుంది. అంతేత వనరులు సంపాదించుకున్న వాళ్ళకి ఈ టాలెంట్ రావాలి. మనలో నిద్రాణమై ఉన్నటువంటి బీజాలను వాడు ఉపయోగించుకుంటాడు. నీళ్లు పోసి ఇప్పుడు డబ్బు పోసి మీ టాలెంట్స్ వాడు ఒప్పుకుంటుందా? మీరు రాత్రులలో నిద్ర లేకుండా అది లేకుండా వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఇచ్చే 5,000, 6,000, 20,000, 30,000 ఓహోహో నేను చాలా బాగున్నాయి. మీ టాలెంట్ మీకు ఉపయోగపడటంలే, ఎవరికో ఉపయోగపడుతుంది. అంతే, దాన్ని ఉద్యోగం అంటాం. వాడు ఉద్యోగం ఇవ్వకపోతే నీకు 50 పైసలు రాదు. వాడు నీకు ఉద్యోగం వస్తే అంత వస్తుంది. కానీ వాడు ఏం చేస్తున్నాడు? డబ్బు అనేటటువంటి దాన్ని ఇచ్చి నీలో ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటున్నాడు. అవునా? మరి నీలో ఉన్నటువంటి టాలెంట్ నువ్వే ఉపయోగించుకోలేవా? ఎంత కష్టం. ఎందుకంటే నీకు స్వాధిష్టాన చక్రం ఎండిపోయింది. ఎంత కష్టం. స్వాధిష్టాన చక్రం జాగ్రత్తగా ఉంటే మీ దగ్గర ఉన్న మొత్తం తీసుకెళ్ళిపోయినా సరే మళ్ళా నువ్వు లేచిపోతావు. అంతేత డబ్బు ఉండటం వల్ల ఎవడూ లేవడు. స్వాధిష్టాన చక్రం కరెక్ట్ గా ఉంటే వనరులు వస్తాయి, స్వాధిష్టాన చక్రం కరెక్ట్ గా లేకపోతే వనరులు రావు. దానికి ఓ చిన్న టెక్నిక్ ఉంది. అసలు మన ఇళ్లలో మనం చూసుకునేది అది చెయ్యం. మన ఇళ్లలో మీరు ఎప్పుడు చూసుకోండి ట్యాప్లు లీక్ అవుతూ ఉంటాయి. బాత్రూమ్స్ లో వాటిలో క్లాగ్ అయిపోయి ఉంటాయి వాటర్. స్వాధిష్టాన చక్రానికి మన బాత్రూమ్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. మూలాధార చక్రానికి మన ఎలిమినేటింగ్ ప్రాసెసెస్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. అంతేకాదు మన తూము కాలువలు మన లెట్రిన్స్ అవి క్లీన్ గా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బు మీ దగ్గరికి ఆకర్షింపబడుతుంది. ఆ చిన్న రూల్ మర్చిపోయాం. ఎందుకంటే యోగ విద్యలో మీరు ఏ యోగి యొక్క చరిత్ర అయినా మీరు చూసుకోండి, మొట్టమొదటి స్టార్ట్ విత్ క్లీనింగ్ ద బాత్రూమ్. అది ఎన్నిసార్లు మనం చెప్పినా బాత్రూమ్స్ ఎంత తగలెట్టేస్తాము అంటే రైల్లో వాటిలో మనం చూస్తాం. అది మరి భారతదేశం దరిద్రంగా ఉండకుండా ఎలా ఏడుస్తుంది? లింక్ మర్చిపోయాం మనం. యోగము ప్రార్థన చేయటం అంటే మీ ఉద్దేశం ఏంటంటే దేవాలయంలో చేసుకుంటేనే. ఇంజనీరింగ్ కాలేజీలో చదివి నువ్వు ఇంజనీర్ అయినంత మాత్రాన లాభమే. నువ్వు చదివిన ఇంజనీరింగ్ విద్య ఎక్కడ ఉపయోగపడాలి? డే టు డే లైఫ్ లో ఉపయోగపడాలి. విద్యలో నేర్చుకున్న విద్యాలయాలలో నేర్చుకున్నటువంటి విద్యాలయాలలోనే నువ్వు వదిలేసుకుని వస్తే ఏం లాభం? కానీ దేవాలయాలలో వెళ్లి మనం దేవత్వాన్ని నేర్చుకోవటానికి వెళ్ళటం లేదు. దేవాలయాలు ఎందుకు పనికిరావటం లేదు? దేవత్వం గురించి ఏం మాట్లాడవచ్చు మనం? ప్లస్ అక్కడ నేర్చుకునే టైం ఎక్కడ ఇస్తావు నువ్వు? వెళ్తావు, డబ్బుగా కొబ్బరికాయ కొట్టేస్తావు, పక్కనేమో అమ్మా నిన్న నువ్వు ఏంటి రాలేదు, నిన్న మీ ఇంట్లో ఏం వండుకున్నారు, లేకపోతే ఏంటి నిన్ను ఎందుకు రాలేదు, మీ అబ్బాయి కొంట్లో బాగుందా లేదా, మీ మనవాడి కొంట్లో బాగుందా లేదా. దేవాలయాల్లో మీరు మాట్లాడుకుని కాలేజీలో వెళ్ళి ఇది మాట్లాడుకోండి. మీరు ఎలాగా మన జాతి నిర్వీర్యం అయిపోయిందో మీకు అర్థమవుతుందా? నిన్న ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి మాట ఆయన చెప్పాడు. జపాన్ లో కరెక్ట్ గా 12 గంటలు అవుతే సైరన్ మోగుతుండే, అందరూ మార్చి పనులు ఆపేసి దే స్టార్ట్ ప్రేయింగ్. అందరూ జపాన్ లో బాంబు పడ్డాక 1942లోనే ఎప్పుడో పడింది, ఐ డోంట్ రిమెంబర్, ఆగస్ట్ లో 5th and 6th పడ్డాక వాళ్ళు నిర్ణయం వచ్చారు. అందరూ జపనీస్, మేము బయట ఉన్నప్పుడు నవ్వము, మళ్ళీ మా దేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తే తప్ప మేము పబ్లిక్ లో నవ్వం అసలు. మేము ఎప్పుడు సీరియస్ గా ఉంటాం. మొత్తం జాతి ఆ నిర్ణయం తీసుకుంది. అంటే ఏంటి అక్కడ ప్రేయర్ ప్లస్ సామూహికమైనటువంటి నిర్ణయాలు రిజల్ట్ ఇస్తాయి. మనం మన పూజలు కూడా సామూహికంగా చేసుకోలేని దద్దమ్మలుగా మారిపోయాం. మా ఇళ్లలో చేసుకుంటామండి. మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు, మా ఇళ్లలో పూజ చేసుకుంటాం. ఇళ్లలో పూజ చేసుకుంటే ఇళ్లలో ఉంటారు, అంతే. సామూహికత ఏం రాదు. చైనా గురించి చెప్తా ఆయన ఏం చెప్పాడు అంటే, చైనాలో పాపులేషన్ కంట్రోల్ ని 0 లెవెల్కి తెచ్చారు. అంటే ఏంటి, ఒక మనిషి చచ్చిపోతేనే ఇంకో మనిషి పుట్టాలి ఆ దేశంలో. చైనా పాపులేషన్ నా ఉద్దేశం ఇండియా కంటే ఎక్కువ. కరెక్ట్ అనో కాదు నాకు తెలియదు, సోషల్ ఇది, ఐ హోప్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఇండియా. వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయగలిగానే మన ఇండియా నుంచి కంట్రోల్ చేయలేకపోతున్నాం. మెయిన్ ప్రాబ్లం అదే. యాక్చువల్ గా సర్వేలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు, 2030-2050 లోపల భారతదేశంలో 35 మిలియన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు. 35 మిలియన్ అంటే ఎంత తెలుసు కదా మీకు? ఉంటారు. సరే, నువ్వు మళ్ళీ ఇన్ని పథకాలు చేసి పెట్టేస్తున్నావు, ఏముంటుంది? సరే బాగుంది, కొత్త కాలేజెస్ పెట్టేశారు. ఈ పేరెంట్స్ బుద్ధి లేకుండా చదివించడం చూడండి. ఈవెన్ దో దే నో ది స్టాటిస్టిక్స్. అంటే మనం మెలకుగా ఉన్నాము కానీ మనం నిద్రపోతున్నాం అనేది అర్థం. మెలకుగా ఉంటే తప్ప మనం ఎందుకు చేస్తాం? కానీ చైనాలో ఫస్ట్ పాయింట్ దే కుడ్ కమ్ టు ద 0 పాపులేషన్ గ్రోత్. రెండోది ఏంటి, ఆఫీసులోకి వెళ్ళగానే కారు పార్క్ చేసుకోగానే దే స్టార్ట్ ప్రేయింగ్. నేను ఇప్పుడు ఆఫీస్కి వచ్చాను, ఇది నా ఇల్లు. వ్యక్తి పరిస్థితుల్లోనూ ఆఫీస్ నుంచి నా పని ఎక్కొట్టి ఇంటికి వెళ్ళను. జపాన్లోనూ చైనాలో అక్కడ అలవాటు ఏంటి అంటే, ఆఫీస్ టైం కంటే అరగంట ముందు ఇంటికి వచ్చేస్తే భార్య చాలా బాధపడిపోయి హీజ్ అన్ఫెయిత్ఫుల్ టు మీ అని ఏడుస్తుందిట. అన్ఫెయిత్ఫుల్ అంటే తెలుసు కదా, నమ్మలేను వీళ్ళని, వీళ్ళని మోసం చేస్తున్నాడు. ఎందుకంటే ఆఫీస్ నుంచి పని వదులుకుని అరగంట ముందు వచ్చిన వాడు రేపు నన్ను వదిలేయడు అని నమ్మకం ఏంటి అని ఏడుస్తుందిట. సెన్సిటివిటీ, మనం భగవంతుడి గురించి దేవుడి గురించి ఇన్న కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆఫీసులో డ్యూటీ చేయాలి, ఆఫీసులో నేను చేస్తున్నటువంటి డ్యూటీ కరెక్ట్ గా చేయాలి అనే సంకల్పం వాళ్ళు 15 నిమిషాల పాటు తీసుకుంటారు, అప్పుడు వర్క్ చేస్తారు వాళ్ళు. అక్కడ మనుషులు ఆకలితో చచ్చిపోతూ ఉంటే అమెరికా రైస్ పంపించింది అక్కడ యూత్ నిల్చుని, మేము ముద్దు చచ్చిపోతే చచ్చిపోతారు కానీ మేము అడుక్కోము. అండ్ విత్ఇన్ నెక్స్ట్ ఇయర్ దే బికేమ్ సబ్సిస్టెంట్. ఇదంతా దేని గురించి చెప్తున్నాను? స్వాధిష్టానం గురించి చెప్తా. స్వాధిష్టానం అంటే స్వాధిష్టానము. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై సోల్. ఐ డిక్టేట్ ద టర్మ్స్ ఆఫ్ మై లైఫ్. యోగ విద్యలో ఈ చక్రాలు అందుకు మీరు చదువుకుని ఏంటో చక్రాలు చదివి, ఈ చక్రం ఇంత పెద్దదిందా, ఇంత చిన్నదిందా, ఇంత చిన్నదిందా, అంత చిన్నదంటే ఏముంటుంది? నీ లైఫ్ నువ్వు మార్చుకుంటే ఖచ్చితంగా నీ చక్రాలు మారుతాయి. చక్రాలు మారినా నువ్వు లైఫ్ మార్చుకోలేదనుకో, అది మారినా ఒకటే మారైపోయినా ఒకటే. ప్రశ్న చక్రాలు కాదు, ఆ వీల్స్. వీల్స్ అంటే ప్రోగ్రెసివ్ వీల్స్, లైఫ్ యొక్క వీల్స్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, గివ్ గివ్ గివ్. ఇవ్వకుండా పెట్టుబడి లేకుండా కెన్ యూ స్టార్ట్ ది కంపెనీ? ఇఫ్ యూ గివ్ ఫస్ట్, విత్తనాలు నాటకుండా పంట రాదుగా. గివింగ్ యాటిట్యూడ్ పోయింది మనకి. అంచేత ఆ స్వాధిష్టానంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఆస్పెక్ట్, గివింగ్. ద మోర్ యూ గివ్ ద మోర్ యూ గెట్. వస్తుంది అని తెలిసి ఇచ్చినా తెలియకుండా ఇచ్చినా వస్తుంది మీకు. అందుకని మన లైఫ్ లో ఏంటి అంటే దానానికి చాలా ప్రముఖ పాత్ర ఇస్తాం మనం. కన్యాదానము అంటాం మనం. దానం ఇచ్చేసాక కన్యాదానాన్ని చేతులు దొరుకుతుంది. అమ్మాయి అమ్మా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇంకా దాని మొహం నేను చూడక్కర్లేదు అనుకుంటావా? లేకపోతే నీ అల్లుడు అమ్మాయిని ఇంటికి రావాలనుకుంటావా నువ్వు? నాకు తెలియదు, చాలా మంది రావద్దని అనుకుంటారేమో ఇప్పుడున్న పరిస్థితి బట్టి. కానీ ఏం కోరుకుంటాం మనం? ప్లస్ పెళ్లి అయ్యాక ఏం జరుగుతుంది? కన్యాదానం ఇవ్వగానే రెండు ఫ్యామిలీస్ మాత్రమే కలవు, అనేక ఫ్యామిలీస్ కలుస్తాయి. రెండు కలిసిన ఫ్యామిలీస్ కలిసాయి, కానీ వీళ్ళ బంధువులు వాళ్ళకి బంధువులు అయిపోతారు, వాళ్ళ బంధువులు. ఈ రిలేషన్షిప్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? 1 సంవత్సరం 2 సంవత్సరాల జీవితాంతం కంటిన్యూ అవుతుంది కదా. అంటే ఒక అమ్మాయిని నువ్వు దానం చేయటం వల్ల నువ్వు ఎన్ని రిలేషన్షిప్స్ పెంచుకున్నావు? అర్థమవుతుందా? మరి నువ్వు పిచ్చగాడికి దానం చేస్తున్నప్పుడు, ఓ సంస్థకి దానం చేస్తున్నప్పుడు ఇదే ప్రాసెస్ జరుగుతుందని నీకు ఎందుకు అర్థం కావటం లే? నీకు అర్థం కావటం లేదు కనుక ఆ రిజల్ట్ రావటం లేదు. నేను దానం చేశాను, నేను చాలా గొప్పవాడిని, నేను అమ్మాయిని దానం చేశాక నువ్వు చాలా గొప్పవాడిని అంటే ఏమవుతుంది? కొంపలు అంటుకుంటాయి. ఇంకా చాలా అనుకువగా ఉండాలి. ఏమైనా అంటే పక్కవాడు కూడా చెప్తాడు, దాన్ని ఆడపిల్ల నిలుచుకున్నవాడి నువ్వు కాస్త తక్కువగా ఉండాలి కదా. కానీ ఇక్కడ దానాలు ఇచ్చేసి మిగతాలు చెప్పుకుంటారు కొంతమంది. కొన్ని చోట్ల నేను చూశాను వాళ్ళు దానకర్ణుడు అనే బిరుదులు ఏమో కూడా చూశాను కొంతమంది పేర్ల ముందు. నాకే అభ్యంతరం లేదు వాళ్ళు దానకర్ణులు అయిపోతే. వాళ్ళు బిరుదులు పెట్టుకున్నా నాకే అభ్యంతరం లేదు, కానీ ఆ ఫూలిష్నెస్ అర్థం అవుతుందా? బిరుదులే పెట్టుకోవచ్చండి. ద మొమెంట్ యూ గివ్ దాన, యువర్ ఎంపైర్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్ గా. నీ స్వాధిష్టాన చక్రం ఇంక్రీజ్ అవుతుంది. ఆ సైన్స్ మర్చిపోయాం మనం. దానం ఇచ్చేది చాలా గొప్పది. నీ స్వార్థం కోసమే నువ్వు దానం ఇచ్చుకో, కానీ అది ఎలా పెరుగుతుంది ఆ లింక్? 3 రకాలైనటువంటి దానాలు నువ్వు ఇచ్చుకోవచ్చు. మొట్టమొదటి దానం ఏంటి అంటే సరే డబ్బుది, అమౌంట్ ఎంత డబ్బు ఇస్తారో అంత ఇచ్చుకోండి. అక్కడ మినిమం కాదు మీరు చూసుకోవాల్సింది, మాక్సిమం. మంచి కాలేజీలో నీ పిల్లవాడు చదవాలి అంటే నువ్వు డొనేషన్, మినిమం డొనేషన్ ఇస్తావా మాక్సిమం డొనేషన్ ఇస్తావా? నువ్వు మినిమం డొనేషన్ ఇస్తాను అంటే ఏమవుతుందన్నమాట? క్వాలిటీ తగ్గినట్టయ్యా. అంతే, ఈ డబ్బు డొనేట్ చేయటంలో కూడా ఆ ఓపెన్ హార్ట్ ఉండటం లేదు. స్వాధిష్టాన చక్రం అలా 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 డ్రై అయిపోతుంది. డబ్బు కూడా ఇవ్వటం జాతి కావటం లేదు మనుషులకి. ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలో కూడా తెలియటం లేదు. అది నేర్చుకోవాలి మనం. అప్పుడు స్వాతిష్ఠాన చక్రం కరెక్ట్ అవుతుంది. డబ్బు తర్వాత నువ్వు ఇవ్వగలవు, డబ్బు ఇవ్వలేవు కానీ టైం ఇవ్వగలవు. డబ్బు అంతా ఉంది, ఓ హాస్పిటల్ ఉంది, కానీ అక్కడ సర్వ్ చేసేవాళ్ళు కానీ వచ్చి మందులు ఇచ్చేవాళ్ళు కానీ లేరు అనుకోండి, ఏం చేసుకుంటావు డబ్బులు? అంతేత టైం ఇవ్వగలిగేటటువంటి వ్యక్తులు కావాలి. వాళ్ళు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళు కాలాన్ని ఇవ్వగలరు. దే కెన్ గివ్ దేర్ టైం, యూ డొనేట్ యువర్ టైం. ఇంకొంతమంది ఉన్నారు టైం ఇవ్వలేరు, డబ్బు ఇవ్వలేరు, బట్ దే హ్యావ్ సమ్ టాలెంట్, ఏదో ఒక ప్రతిభ ఉంది వాళ్ళకి, ఆ ప్రతిభని మీరు ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ స్వాధిష్టాన చక్రం జాగ్రత్త అవుతుంది. ఈ మల్టీఫ్లోర్ కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ని మీరు చూడండి, ఖచ్చితంగా వాళ్ళు అట్లీస్ట్ 10% ఆఫ్ దేర్ శాలరీస్ దానానికి ఇస్తారు. అట్లీస్ట్ మూడు కంపెనీ వాళ్ళని వచ్చి నాకు స్పష్టంగా తెలుసు, వాళ్ళు మీకు చాలా మంది తెలుసు. అంచేత వాళ్ళు ఏ టెంపుల్ కట్టించినా పాపం ఆ దేవుడి పేరు చెప్పుకోము మనం, వాళ్ళ పేరు చెప్పుకుని వెళ్తాం. ఆ టెంపుల్ ఎక్కడికయ్యా వెళ్తున్నావు, శివాలయానికి వెళ్తున్నావు అను, బిర్లా టెంపుల్ వెళ్తున్నావు అంటాం. అంటే అక్కడ దేవుడు బిర్లాయా శివుడో మన నాకు తెలీదు. శివాలయానికి వెళ్తున్నాము అంటే దేవుడు ఎవడక్కడ? శివుడు. బిర్లా టెంపుల్కి వెళ్తున్నాము ఎవడు? దేవుడు బిర్లాయే. డౌటే ఉంది నీకు? పేరు ఏదైనా పెట్టుకోండి, హీఈస్ రీచింగ్ దట్ లెవెల్. ఉత్తినే పేర్లు రావాలి గుర్తుంచుకోండి. మీకు తెలియదు ఆ పేర్లు పెట్టినా మీరు అతనికి ఏ శక్తిని ఆపాదించేశారు. ఎందుకు అంటే నాకు తెలిసి బిర్లా టెంపుల్స్ ఆర్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్. ఎక్కడైనా ఒక టెంపుల్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తుంది అంటే ఇంకో చోట మొదలు పెట్టేస్తారు వాళ్ళు. దేశంలో టాటాస్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ దేర్ మనీ ప్రాఫిట్స్ లో హాస్పిటల్స్కి ఇస్తారు వాళ్ళు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు, డబ్బున్న కంపెనీస్, కేవలము డబ్బు సంపాదించే వాళ్ళు అంత వాళ్ళు అవుతున్నారు అని మాత్రం చచ్చినా అనుకోకండి. కేవలము మా స్వార్థం కోసమే వినియోగించుకుంటాం, మేము ఎవరికి ఏమి ఇవ్వము అనుకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. వాళ్ళ ఎంప్లాయీస్కి తిండి పెడుతున్నట్టే కావండి, కానీ ఎంప్లాయీస్ కూడా సవ్యంగా పెట్టడం చేత వస్తూ ఉంటే వాళ్ళ కంపెనీలు కూడా చాలా ఉచ్చ స్థితికి వెళ్తాయి. స్వాధిష్టానము దాని గురించి చెప్తున్నాను నేను, దానం గురించి చెప్తున్నాను. అంతేత దానం నువ్వు చేస్తూ ఉంటే ఎదుట వాడిని ఉద్ధరిస్తున్నాను అనుకోవద్దు అంటాడు వివేకానంద. వాడికి కృతజ్ఞతడు కా, దట్ హీస్ దేర్ టు యాక్సెప్ట్ యువర్ దాన. నేను దానం చేసేసాను, నేను ఇంతమందికి పెట్టేశాను. మా కాలేజీలో నాకు ఒక తమాషా అయినటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఒక రోజు, ఉద్యోగంలో చేరిన కొత్త రోజుల్లో. మా మేనేజర్ ఉన్నారు అక్కడ, ఆఫీస్ సూపరింటెండెంట్. రేపు మీకు మీకు జీతాలు ఇచ్చిస్తున్నానండి అన్నాడు. వాడు జీతం ఏమవుతాయి అంటే నాకు ఇంతవరకు అర్థం కాలే. పాయింట్ అర్థమవుతుందా? హౌ పీపుల్ మిస్అండర్స్టాండ్ దేర్ రోల్ యాజ్ జస్ట్ దే ఆర్ గివింగ్. మేనేజరే కాదు, దట్ ఇంక్లూడ్స్ టు ది ట్రస్టీస్ ఆల్సో. అతన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నానంటే, యు ఆర్ ది ట్రస్టీ, దట్స్ ఆల్. యు ఆర్ నాట్ ఎంప్లాయింగ్ ఎనీబడీ, కానీ హౌ డూ ది బిహేవ్ ద మ్యాట్. ఎలా బిహేవ్ చేస్తారు? యాజ్ ఇఫ్ దే ఆర్ ది పీపుల్ హూ ఆర్ గివింగ్ ది. కానీ వాళ్ళు అలా బిహేవ్ చేయకపోతే మనం డబ్బు తిన్నామే ఏంటి? అలా వాళ్ళు బిహేవ్ చేయలేదు, వాళ్ళని తిరిగైపోతాం మనం. అంతేత దేర్ షుడ్ బి ఎ కరెక్ట్ బ్యాలెన్స్ ఇన్ ద రిలేషన్షిప్. స్వాధిష్టానం అర్థమైంది కదా? స్వాధిష్టానం టెల్స్ యూ హౌ టు గివ్. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? పల్లానికి వెళ్తుంది. అంతేత ఎవరికి ఇవ్వగలవు నువ్వు? నీకంటే పైన స్థాయిలో ఉన్న వాళ్ళకి నువ్వేం ఇవ్వలేవు. నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వగలవు? నీకంటే కింద ఉన్నటువంటి స్థాయికి వెళ్ళగలవు. నీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. దాని తర్వాత చక్రము మనిషి పూర్వకం. దిస్ ఈస్ ద చక్ర ఆఫ్ సైంటిస్ట్. మణిపూర్వక చక్రం కరెక్ట్ గా ఉంది, దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్ట్లు అవుతారు. సైంటిస్ట్లకి ఏం కావాలి? ముందు అగ్ని కావాలి. అగ్ని అంటే ఏమిటి? నిప్పు అని అనుకుంటారు మీరు, కానీ అగ్నికి ఇంకొక డెఫినేషన్ ఉంది. అగ్రే నయతి ఇది అగ్ని, ముందుకు తీసుకువెళ్తుంది అది అగ్ని. అంతేత వీడికి క్యాన్సర్ మందు కనిపెట్టాలి అని ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం మీనే ముందుకు తీసుకెళ్తుంది. అగ్ని ఉండాలి. అగ్ని అంటే అర్థమైంది కదా, ఓ ఐడియా జరుగుతుందా జరగదా, అది ఎక్కడ జరుగుతుందండి? గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ నుంచి తోసివేయబడితే ఇండిపెండెన్స్ రావాలి అని ఇండియాకి ప్రయత్నించాడు. అందరూ నవ్విన వాళ్ళే అప్పుడు. ఇండిపెండెన్స్ వచ్చాక ఆయన పేరు చెప్పుకుని ఇప్పటికీ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ అవుతున్నారు కాదా. అగ్ని మణిపూర్ చక్రం ఒక ఐడియా, ఒక లక్ష్యం. ఎక్కడ జరుగుతుందండి అది? మీకు అగ్ని లేదు. మేము చేయలేమండి, అగ్ని లేదు. ఆ అగ్ని డెవలప్ చేసుకునేటటువంటి టెక్నిక్ యజ్ఞము. అంతే తప్ప ఓం స్వాహ చేయటం అన్నది యజ్ఞం ఏం కాదు. ఆ యజ్ఞం చేసిన తర్వాత నువ్వు ఏ లక్ష్యం వేసుకు వెళ్లాలనుకుంటున్నావో ఆ లక్ష్యం వేసుకు నీకు ఉత్సాహం రాలేదు అంటే చిన్నపిల్లలాగా ఆడుకున్నావు అన్నమాట. ఇది మనం నేర్పగలగాలి యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళకి. వాళ్ళకి మనం ఈ విషయం నేర్పగలగాలి. నువ్వు యజ్ఞం ఎప్పుడు చేస్తున్నా కూడా నీ మణిపూరక చక్రం మీద ఎఫెక్ట్ వచ్చిందా లేదో టెస్ట్ చేసుకో. బి కాంప్లెక్స్ మాత్ర విటమిన్ మాత్రలు వేసుకున్న తర్వాత నీ నీరసం పోలేదు అంటే మాత్రలు పనిచేయలేదనేగా అర్థం. నువ్వు మాత్రం వేసుకుంటే నీకు తేడా తెలుస్తుంది కదా. నీరసంగా ఉన్న వాళ్ళని అడగండి, ఖచ్చితంగా తేడా తెలుస్తుంది. విటమిన్ మాత్ర వేసుకున్నాక నీరసం పోతుంది గ్యారంటీగా. కానీ నీరసంగా ఉంటావేమో అనుకుని విటమిన్ మాత్రలు వేసుకున్న వాళ్ళకి తేడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి నీరసం ఉంటేగా పోవటానికి. అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు రెగ్యులర్ గా విటమిన్ మాత్రలు వేసేసుకునేటటువంటి మహానుభావులు ఉన్నారు, అది ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్లు ఉన్నారు. అంతకంటే మూర్ఖత్వం ఏం లేదు. మీకు నీరసం ఉంటే వేసుకో, నీరసం లేకపోతే మాత్రం డోంట్ గో ఫర్ టాబ్లెట్స్. బాడీలో ఏది ఎక్కువ ఉన్నా బయటకు పోతుంది. నువ్వు తినే పిచ్చివాళ్ళలాగా అనుకుంటావు నేను మాత్రలు వేసేసుకున్నాను. బి కాంప్లెక్స్ మాత్రలు వేసుకుంటే చాలా మంది చూస్తారు వాళ్ళ యూరిన్ ఎలా వస్తుంది అంటే పసుపచ్చ రంగులో వస్తుంది. పసుపచ్చ రంగులో వస్తుంది అంటేనే అర్థం ఏంటంటే నువ్వు చాలు, ఇంకా నీకు బి కాంప్లెక్స్ నాయన బాడీకి కావాల్సింది వచ్చేసింది. మిగతా ఎక్స్ట్రా అంతా అయినా నువ్వు వేసుకుంటూ ఉన్నావు అనుకుని పోతూ ఉంటుంది. నువ్వు వేసుకుంటే కొంపలేం అందుకోవు, కానీ వేస్తే బాడీయే ఇండికేట్ చేస్తుంది మనకి. ఇవంతా కూడా అగ్ని యొక్క లక్షణాలు. ఇండికేషన్స్ పట్టుకుని ముందుకు వెళ్దాం. అందుకే ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. ఇంకా మూలాధారము లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేస్తుంది. స్వాధిష్టానము వనరుల్ని డెవలప్ చేసుకునేటటువంటి టాలెంట్ ఇస్తుంది. ధనం అంటే అంతే కదా, ధనం అంటే డబ్బుని కాదు. డబ్బు ఎందుకు మనకు కావాలి? మనకి ఏది కావాలంటే ఆ వనరులు కొనుక్కోగలం కనుక కదా. అంచేత మూలాధార చక్రము లీడర్షిప్ టాలెంట్ ఇస్తే, స్వాధిష్టాన చక్రము నీకు కావలసినటువంటి వనరుల్ని నీకు ఇస్తుంది. మణిపూరకానికి వెళ్తే ఆ వనరుల్ని ఏ ఆదర్శానికి నువ్వు ఉపయోగించుకో తెలుసుకున్నావో ఆ ఆదర్శానికి తీసుకోవాలేటటువంటి ఎబిలిటీ ఇస్తుంది. మూడు కావాల్సిందేగా నీకు. అంతేత సైంటిస్ట్కి మాత్రమే కాదు ఈ మూడు చక్రాలు అందరికీ కావాలి. ఏంటి మొదటిది? లీడర్షిప్. రెండోది వనరుల్ని తెచ్చుకోగలగడం. మూడోది తెచ్చుకున్న వనరుల్ని ఉపయోగించుకోగలగడం. ఇంకాస్త పైకి వెళ్తాం. అక్కడ ఏ చక్రం ఉంటుంది? అక్కడ యాక్చువల్గా ఈ ఫైన్ ఆర్ట్స్ అన్నీ ఉంటాయి, యాక్టింగ్ టాలెంట్. అంటే ఇవన్నీ జరిగాక యూ వాంట్ టు రిలాక్స్ కదా. లీడర్షిప్ క్వాలిటీతో వనరులు తెచ్చుకుని ఆ వనరులు నీ లక్ష్య సాధనకు ప్రయత్నిస్తూ ఉంటే అలసిపోతావు కదా. యూ నీడ్ సమ్ రిలాక్సేషన్. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి. పెయింటింగ్, మ్యూజిక్, సినిమాలు, ఆర్ట్స్, ఆర్టిస్ట్స్ ఇవంతా ఏం చేస్తాయి? ఇట్ మేక్స్ యూ రిలాక్స్. అది కూడా ఇంపార్టెంట్. రిలాక్సేషన్ కూడా చాలా మందికి తెలియదు అసలు హౌ టు రిలాక్స్. చరకుడు ఏం చెప్తాడో తెలుసా? యూ డోంట్ నో హౌ టు స్లీప్. మీకు నిద్రపోవటం కూడా రాదు అంటాడు. మాకు నిద్రపోవటం రాదా? రాదు. ఎందుకంటే నిద్ర అంటే ఏం చెప్తాను? ఏ లెవెల్లోకి వెళ్ళాలి మీ కాన్షియస్నెస్ కదా. వెళ్తుందా లోవర్ మైండ్లోకే మీరు నిద్రపోతే? అసలు ఏ మైండ్కి వెళ్తుందో కూడా తెలియదాయి. ఇంకా మీకు నిద్రపోవటం వచ్చినట్ట రానట్ట? అంటే మన నిద్రపోవటం రాదు మనసులో. చాలా మంది 90% ప్రాబ్లమ్స్ అందుకే మనకి. మనకి నిద్రపోవటం కనుక కరెక్ట్గా వస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ముందు ఫిజికల్గా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. అందులో చెరకుడు ఏం చెప్తాడు అంటే ఒబేసిటీకి ఒకే ఒక కారణం ఏంటంటే నిద్రపోకపోవటం అంటాడు. లాభకటానికి కారణం అది. ఆయుర్వేదం అయితే అసలు ఇంకో ఏం కారణం చెప్పదు, నువ్వు కరెక్ట్గా నిద్రపోతే లావు తగ్గిపోతుంది, నువ్వు ఏదైనా తినుకో ఏదైనా తినుకో దుఃఖిన నీ అపోహ తప్ప. ఇదంతా నీ అనాహత చక్ర జాగరణ వల్ల తెలుస్తుంది. అనాహతం అంటే హార్ట్, ఫైన్ హార్ట్, విచ్ టచ్ యువర్ హార్ట్ రిలాక్సేషన్. అంతే ఈ యాక్టర్స్ అందరూ విశ్వవిఖ్యాత జగత్ విఖ్యాత ఎందుకో కలుగుతారు, వాడి యొక్క అనాహత చక్రము చాలా జాగ్రత్తమై ఉంటుంది, అది మిమ్మల్ని టచ్ చేయగలుగుతుంది. అందుకే వాడికి ఒక ఫ్యాన్ మెయిల్ వస్తుంది. ఒక వ్యక్తిని మొన్న ఈ మధ్య పేపర్లో చదివి ఉంటాడు, ఒక ఫిల్మ్ యాక్టర్ని, వాడికి మీరు ఏమైనా ముట్టుకున్నారో మేము హాస్పిటల్ ముందరికి వచ్చి ఆత్మాహుతి చేసేసుకుంటాం, మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ని కురితెస్తామన్నారు. ఒక ధర్మ సంస్థ యొక్క అధినేత ఏదైనా అవుతే అసలు ఒక్కడేం మాట్లాడలేదు, ఇంకంటే హార్ట్ సెంటర్ని టచ్ చేయలేదు. అయితే తప్ప ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద కరెక్షన్స్ ఆఫ్ ది అరెస్ట్ ఆర్ మర్డర్స్, ఐఎమ్ నాకు తెలియదు అసలు అదేంటో. కానీ ఆ అనాహత చక్రం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు పూర్వకాలపు యాక్టర్స్ లాగా మీ హార్ట్స్ ని టచ్ చేయగలిగేటటువంటి యాక్టింగ్ టాలెంట్ ఉన్నవాళ్ళు లేరు, అనాహత చక్రము జాగృతం అయినటువంటి యాక్టర్స్ లేరు. అంతేత మండే యాక్టర్స్, లేకపోతే వన్ మూవీ యాక్టర్స్, అంతే కదా అనాహత చక్రము. ఈ అనాహత చక్రంలో ఫ్యాన్ మెయిల్ యాక్టర్స్ కే ఉందనుకో, కానీ వివేకానందుకున్నారు లేరా, అరవిందోకి ఉన్నారు, రామకృష్ణ పరమహంసకు ఉన్నారు, ఉన్నారు. అంటే వాళ్ళందరికీ ఏం జాగ్రత్త అయిందనమాట, ఎవరికి రామకృష్ణ పరమహంస భక్తులు ఉన్నారు అంటే రామకృష్ణ పరమహంస అనాహతము మీ అనాహతాన్ని టచ్ చేయగలిగింది. కానీ టచ్ చేయగలిగింది అంటే అది మీ గొప్ప కాదు, ఎవరి గొప్పది అది. అనాహత చక్రం అంటే ఏంటో అర్థమైంది కదా. అంటే ఈ అనాహత చక్రం మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది, అలౌస్ యూ టు టచ్ అదర్స్, ఇతరుల యొక్క హృదయాన్ని స్పందింపజేసి వాళ్ళని నీ ఆలోచన విధానానికి మార్చుకోగలిగేటటువంటి శక్తి ఇస్తుంది అనాహత చక్రం జాగ్రత్త అవుతే. దాని తర్వాత వీటన్నిటికంటే పైన ఉన్నటువంటిది దిస్ ఇస్ ది వాక్ శక్తి, మాట. ఒక్కొక్కడు ఒక మాట మాట్లాడితే అది ఆ జాతిలో మంటలాగా ఎలక్ట్రిక్ షాక్ లాగా దూరి పెడిపోయి మనం అలా గుర్తించిపోతాం. గివ్ మీ బ్లడ్, కెన్ యూ ఫీల్ ద సెంటెన్స్? ఎవరన్నారు? మాట. ఇంకోడేమన్నాడు? ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. చంద్రబాబు నాయుడు అన్నదా, అక్కడ నుంచి తెచ్చింది వీఫర్ విక్టరీ, వరల్డ్ వార్ ని గెలిపించింది వాక్ శక్తి. కానీ వాక్ శక్తి ఆ మాటల్లో లేదు, ఆ అన్నవాడి యొక్క వాక్కులో ఉంది. ఆ తేడా అర్థం చేసుకోండి. నేను అదే అన్నట్టు చర్చిలు అదే అన్నాడు, చర్చిల మాటకి మొత్తం విషయం కదిలిపోయింది. ఆయన రిటైర్డ్ టీచర్ ఎవడు, ఆయన 79 ఇయర్స్ ఎంతో. అప్పుడు వరల్డ్ వార్ వచ్చినప్పుడు అతన్ని అక్కడ రిటైర్ అయిపోయాడు అసలు యాక్టివ్ లైఫ్ నుంచి, అతన్ని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్గా పెట్టారు. అప్పుడు అది మీకు చాలా మంది తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు దేశాన్ని కలపగలిగేటటువంటి వాక్శక్తి కలిగింది ఆయన ఒక్కడే. గాంధీ గారు మాటలు ఎప్పుడైనా టేల్ పోయినండి, ఎంత అశుద్ధం అసలు హిందీ అన్ని తప్పులు తడతలే ఆయన, ఉచ్చారణ దోషం చాలా. అంటే దానికి కారణం ఆయన నోరు బోసినోరు కదా. వాక్ కూడా వెరీ పేలవమైనటువంటి వాక్, కానీ ఆయన మాట్లాడితే మొత్తం నేషనల్ రైజ్ అయిపోయేది. నాకు తెలీదు, విన్నానంటే విజయవాడలో గాంధీ గారు వెళ్తున్నారు అని విన్నారటప్పుడు కొన్ని లక్షల మంది వచ్చి చూశారు. అప్పుడు ఆయన కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి నించున్నాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గ్యారంటీగా అగెనిస్టే, ప్లస్ గాంధీ గారికి కూడా లోకల్ గా కూడా చాలా మంది అగెనిస్ట్ ఆయన పార్టీలో నుంచి. అంటే ఈయన స్మూత్ గోయింగ్ కదా. కానీ ఈయనకి గన్మెన్స్ అవసరం లేదు, జీ సెక్యూరిటీలు అవి అవసరం లే దేశ సేవ చేయడానికి. కానీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయిపోతే నీకు సెక్యూరిటీలు కావాలి. సిగ్గులేని లీడర్స్, సిగ్గులేని మనము, అలాంటి లీడర్స్ రైతా తప్ప. మీరు ఆలోచించుకోండి, అది ఆ క్వాలిటీ, ఆ నేచర్. ఎవడో ఒకడు నోరు విప్పి స్పష్టంగా మాట్లాడకపోతే ఎడ్యుకేషన్ రాదు. క్రిటిసైజింగ్ అన్నది అర్థం చేసుకోండి. మన పరిస్థితి అది, ముక్కు వంకరగా ఉన్నామని ఎవరైనా నీ ముక్కు వంకరగా ఉంది అంటే వాడి కోపం వస్తే నేనేం చేసేది, ముక్కు వంకరగా ఉందని ఎప్పటి వరకు అంటాం? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేంత వరకు చేయించుకోకపోతే జీవితాంతం చెప్తూనే ఉంటాను నాయన నీ ముక్కు వంకరగా ఉందని. దానికి వాడి కోపం వచ్చేస్తే ఎవరే చేస్తారు. అంతేత మనందరి ముక్కులు వంకరగానే ఉన్నాయి. ఎందుకంటే మనకి కరెక్ట్ వాక్శక్తి లేదు. వాక్శక్తి ఎందుకు లేదు? మనం ఏం ఉచ్చారణ చేస్తామో అది మనం ఆచరించాం, ఇతరులకి మాత్రమే చెప్తాం మనం. దాన్నే హిందీలో ఒక సామెత ఉంది, ఖచ్చితంగా అది తెలుగులో కూడా ఉంటుంది. పర్ ఉపదేశ కుశల బహు తేరే, ఇతరులకు ఉపదేశం ఇవ్వడానికి మాత్రం చాలా మంది రైట్, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సవరించుకోలేనటువంటి దశమ్మలు. ఇంకా సరే పక్క వాళ్ళందరికీ చెప్తూనే ఉంటారు, ఈ పక్క వాళ్ళు వింటూనే ఉంటారు. ఆ మాటలు పెట్టి వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు, వీళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు, అందరూ కొట్టేసుకుంటూ ఉంటారు. ఇదంతా దేని వల్ల జరిగింది? కరెక్ట్ విస్తృతి చక్రం లేకపోవడం వల్ల, కరెక్ట్ వాక్శక్తి లేకపోవడం వల్ల. కానీ మానవ జాతికి లభించినటువంటి ఏకైక వరం ఏంటి అంటే వాక్శక్తి. మిగతా ప్రాణులు ఎవరికి కూడా వాక్శక్తి లేదు కదా. అంత అద్భుతమైనటువంటి చక్రాలలో కూడా మనం చూసుకుంటే ఐదు చక్రాల్లో హయ్యెస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి వాక్శక్తిని వీ డోంట్ నో హౌ టు యూజ్. కానీ వేదాలలో వాచామే విశ్వ భేషజం అని కోరుకుంటాడు ఋషి. వాచామే విశ్వ భేషజం, భేషజం అంటే మందు. నా మాట ప్రపంచం యొక్క బాధలందరికీ కూడా రోగ నివృత్తి చేసే మందుగా ఉగాక. అది వాడి ఏడుపు, విశ్వల ఏడుపు అది. దేవుడు దెయ్యమేం లేదు వాళ్ళకి, ప్రపంచాన్ని వదిలేయమని ఏ ఋషి చెప్పలే. చూపించండి నాకు వేదాల్లో ఏ ఋషి చెప్పాడో ప్రపంచాన్ని వదిలేయమని. కానీ మనకి ఈ వేదాలు అవి ఎందుకు అర్థం కావు? మీకు ఆ కోరిక లేదు. వాచామే విశ్వభేదం అనేటువంటి కోరిక ఉంటేనే వేదాలు మీకు అర్థమవుతాయి. మీకుందా లేదా ఆ కోరిక? మీకు తెలియదు వేదాల్లో అది ఉందని. లేకపోతే మీరు గ్యారంటీగా కోరుకుంటారు. అది మీ మాట ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ దుఃఖాలు తీసివేయగలదు అంటే అంతకంటే కావాల్సిందే ఉంది. నువ్వేం చేయక్కర్లేదు, నీ మాట కాదు. అది ద లాస్ట్ అండ్ ఫైనల్ స్థితి. కానీ ఇప్పుడు ఆ మాటను ఉపయోగించుకుంటున్నాం మనం. కానీ ఆ మాటని దేనికి ఉపయోగించుకుంటున్నాం? పనికిరాని చదువులు చదువుకోవటానికి ఉపయోగించుకుంటున్నాం. పనికిరాని చదువులను నేను ఎందుకంటాను అంటే, ఆ మాత్రము తిండి నువ్వు చదువుకోకపోయినా సంపాదించుకోగలవు. మనకు కావాల్సిందే రెండు పూటలు తిండి అంటే. నువ్వు బంగారు ప్లేట్లలో తింటావా, వెండి ప్లేట్లో తింటావా, దాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ పెరుగుతుంది. కానీ ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా నువ్వు తినే తిండి అదే, రోడ్డు బయట వండిన తిండి కూడా ఆ బంగాళదుంపలే, ఆ వంకాయలే, ఆ అన్నమే ఉండుతాడు తప్ప. ఫైవ్ స్టార్ హోటల్లో వీడు కొత్త బంగాళదుంపలు, కొత్త వంకాయలు, కొత్త ఉల్లిపాయలు ఒకవేళ వాడు తీసుకొచ్చి వండినా నీకు రుచి తెలియదు, నువ్వు ముక్కుమేస్తావు అని. లాజిక్ అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? ఈ వాక్శక్తి మనకి లభించినటువంటి వాక్శక్తి మన కుటుంబాల్లో ఎలా ఉపయోగించుకుంటున్నాం? ప్రతి కుటుంబంలోనూ నేను చూసేది ఏంటి అంటే, మేము చాలా త్యాగాలు చేసిస్తున్నాం, మీకోసం మేము చాలా బాధపడిపోయాం. మేము మీకోసం బాధపడిపోయాం కనుక నువ్వు కూడా ఏడుస్తూ అలా బాధపడుతూ మాకు సేవ చేయి. నువ్వు ఇంకో దానికంత అర్థం, మీరు మృదువుగా అందంగా చెప్తారు, మీ బాధ్యతలు అంటారు, ఇంకోటి ఏదో అంటారు. నేను అందంగా చెప్పటం నాకు రాదు, నా వాక్శక్తి ఇంతే. కానీ అది ఎందుకు చెప్తున్నాను? నీ కుటుంబంలో నువ్వే నీ కుటుంబంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే, నీ వాక్శక్తితో నువ్వు నీ కుటుంబాన్ని తగలడుకుంటున్నావు. నోబడి వాంట్స్ యూ టు బి ఇన్ ద హౌస్. మీరు ఆలోచించుకోండి, మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ తండ్రుల సంగతి నాకు తెలుసు. తండ్రి అలా ఆఫీస్కి వెళ్ళుకోగానే ఎంత రిలాక్స్ కాదా? నాకు తెలీదు, కానీ చాలా కుటుంబాల్లో తండ్రి అలా ఆఫీస్కి వెళ్ళండి, భార్య రిలీఫ్, పిల్లలు రిలీఫ్, నౌకర్లు ఉంటే నౌకర్లకి రిలీఫ్. వీడేమనుకుంటాడు నేను ఎంత గొప్పవాడినో వీళ్ళందరినీ కూడా. టైం రాని వాళ్ళకి టైం వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇంకా నీ వాక్శక్తిని దురుపయోగం చేసుకుంటున్నావు మన కుటుంబాల్లో. వాక్శక్తి కరెక్ట్గా ఉంటే పిల్లలు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి స్నేహం కోసం అర్రు చాచారు. నేను చాలాసార్లు చెప్తాను నేను మీకు, వీ నెగ్లెక్ట్ అవర్ చిల్డ్రన్. మనం పిల్లలు చేసేటటువంటి తప్పుడు పనులు మనకి అవతల వాళ్ల ద్వారా లభిస్తాయి. వాడు కూడా చెప్పడానికి భయపడతాడు, ఎందుకంటే నీ పిల్లవాడు ఎక్కడో సిగరెట్ తాగుతున్నట్టు చూశాడు అనుకోండి, నువ్వు చెప్పాడు అనుకోండి, ముందు వాడికే పడుతుంది. నా పిల్లవాడు అలాంటి వాడు కాదు, వస్తుంది నీకు తోచదు ఏదో ఒకటి అలా చెప్తూనే ఉంటాం. పిల్లలు కనుక నేను నా అమ్మకు కానీ మా నాన్నకు కానీ మా అన్నకు కానీ నేను చెప్తే వాళ్ళు వద్దు అన్నారు ముందు ముందు ఏంటంటే ఏదైనా చేయాలి మీ నేను వద్దంటున్నానా, ఆ ఫీలింగ్ కాకుండా వాళ్ళకి నచ్చ చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నీ మాటలు వింటారు. నా లైఫ్ ఎగ్జాంపుల్తో నేను చెప్పగలనది, నేను మామూలుగా కాలేజీలో లెక్చరర్గానే పనిచేస్తున్న పెద్ద యోగిని కాదు, కానీ చాలామంది నా కొలీగ్స్ యొక్క పిల్లలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నేను ఏదో చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటే నా కొలీగ్స్ నా దగ్గరకు వచ్చి, రామకృష్ణ మా అబ్బాయి నీ మాట వింటాడు, మా అమ్మాయి నా మాట వింటుంది డిగ్రీ కాలేజీలో, అంతేత నువ్వు ఇలా చెప్పు, నేను నీకు సిగ్గుండయ్యా అన్న, నీ పిల్లవాడు నీ మాట విండు నా మాట వింటున్నాడు అని నీకు చెప్పుకోవటానికి ముందు నీకు సిగ్గుండాలి ఫస్ట్ పాయింట్. సరే నువ్వు సిగ్గుపడవలే, కానీ నా మాట ఎందుకు వింటున్నాడు వాళ్ళు? ద ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకేంటి నమ్మకం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నాకు చెప్పింది ఇతరులకు చెప్పను, ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఎవడు నాకు ఏది చెప్పినా ఇండైరెక్ట్ గా దానికి కావాల్సింది దాన్ని ఉపయోగించుకుని ఇతరులకు అది హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవి దాన్ని ప్రొటెక్ట్ చేస్తా వాళ్ళు చెప్పిన మాటల్ని, ఖచ్చితంగా నా వల్ల మాత్రం బయటకు రాదు ఆ నమ్మకం ఉంది వాళ్ళకి. ఏమైనా చెప్పేసుకునేవండి మేము మాస్టర్కి, మేము ప్రపంచ దృష్టిలో ఎంత విధవకలనైనా మేము చేసేసినా ఖచ్చితంగా మాస్టర్ మమ్మల్ని ముందు తిట్టరు కొట్టరు. ఆ కాన్ఫిడెన్స్ మన పిల్లలు మన మీద వచ్చేటట్టు చేసుకోగలగాలి. వాటి శక్తి ఉపయోగపడాలి అంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంకులు ఆంటీలు ఇవన్నీ అక్కర్లేదు, తప్పంటే నేను, కానీ ఎందుకు అంటే మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు మీ పిల్లలకి. దాని తర్వాత ఇది చెప్పు అంటారు, నేను చెప్పను అంటారు, స్పష్టంగా చెప్తాను, మీరు అనుకున్నట్టు చెప్పేదే నేను చెప్పదలుచుకుంటే వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి ఏది మంచిదో నేను అనుకుంటానో చెప్తా వాళ్ళకి, వాళ్ళకి చెప్తాను కూడా, పిల్లలు కూడా ఎవరు ఏమన్నా కూడా నేను చెప్పింది నేను చేసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిందే వాళ్ళు చేశారు అని ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. రేపు కష్ట వాళ్ళు చికాకు అది వస్తే నేనే తప్పించుకోను నాది తీసు అని నేను చెప్పాను వాళ్ళకి, నేను వాళ్ళు చేశారు అది, ఓకే ద రిజల్ట్ మే బి రాంగ్ కానీ వాళ్ళ తప్పు కాదు అది, ఎవరు తప్పది, సలహా ఇచ్చిన నాది తప్పు అని వాళ్ళకి గ్యారంటీ ఇస్తాను నేను. అండ్ మెనీ టైమ్స్ ఐ స్టూడ్ బై దెమ్. చాలా మందికి ఇక్కడున్న వాళ్ళకి అక్కడికి కూడా తెలుసు హౌ థింగ్స్ హ్యాపెన్. ఎందుకంటే చెప్తున్నాను, అలాగే కనుక మీ వాటి శక్తి మీరు అంత ధైర్యంగా చెప్పుకునే శక్తి తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రపంచం మారిపోతుంది, కుటుంబాలు మారిపోతాయి. అంటే ఇప్పుడు బ్లెస్సింగ్స్ వల్ల ఏం మారవు కుటుంబాలు, కానీ మార్పు దేనివల్ల వస్తుంది? విశుద్ధి చక్రం కరెక్ట్ గా ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి దాన్ని, విశుద్ధి చక్రం ప్రాక్టీస్. ఇది యోగము అంటే అది పతంజలి చెప్పినటువంటి యోగము. అంటే తప్ప నేను కళ్ళు మూసి కూర్చున్నాను లేదా నేను శ్వాస తీసుకున్నాను లేదా ఇవంతా హెల్ప్ చేస్తాయి. దేనికి హెల్ప్ చేస్తాయంటే మీ మూలాధారము, మీ స్వాధిష్టానము, మీ మణిపూరకము, మీ అనాహతము, మీ కానీ ఇక్కడంతా కూడా ఇంతవరకు చెప్పిన దాంట్లో మనం చేసేది ఇదంతా మనం చేసుకుంటాం, మన క్యారెక్టర్ మనం మార్చుకుంటాం, మన స్వాధిష్టానాన్ని మనం మార్చుకుంటాం, మన మణిపూరకాన్ని మనం మార్చుకుంటాం, మన అనాహతాన్ని మనం మార్చుకుంటాం, మన విశుద్ధిని మనం మార్చుకుంటాం. కానీ ఇదంతా కాకుండా మన భారతీయ ఋషులు చెప్పిన దానికంటే ఒక్క అడుగు ముందు వేసినటువంటి ఋషులు మన భారతదేశంలో పుట్టారు. అందులో చాలా ప్రముఖ పాత్ర వహించేటటువంటి ఋషులలో మేడం లారెట్స్కీ ఒకరు, శ్రీదేవి ఒకరు. ఒకరు అంటే చాలా మంది ఉన్నారు, ఇప్పుడు నేను పేరు చెప్పాను అనుకోండి మీకు ఒక అపోహ ఏమొస్తుందంటే ఇంతే మంది ఉన్నారని. నాకు బాగా అవగాహన అయ్యి వాళ్ళ విషయాలు బాగా చదువుకున్నాను నేను. అందులో మొదటి జంటగా వర్క్ చేస్తున్నటువంటి గురువులు ఎవరు అంటే సివివి బ్లాబెట్స్కి. చాలా మంది సివివి గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళకి బ్లాబెట్స్కి ద్వారా సివివి గారికి ఆ పవర్ వచ్చింది అన్నది తెలియదు. కానీ సిబివి గారికి ఆ అర్హత లేకపోతే ఆ పవర్ ఎవరి ద్వారా కాదు, అది వేరే విషయం. కానీ మనం ఎవరి దగ్గర ఆ శక్తి పొందారో కూడా తెలుసుకోవాలి. శిష్యుడి గురించి తెలియాలి, గురువు గురించి తెలియాలి, వివేకానంద గురించి తెలియాలి, రామకృష్ణ పరమహంస గురించి కూడా తెలియాలి. అప్పుడు కదా జంట ఏర్పడుతుంది. అంటే సివి గారికి జంట, సివిడికి జంట ఏంటి అంటే బ్లాబెట్స్కి. ఒక రాత్రి బ్లాబెట్స్కి దగ్గర కూర్చున్నాడు ఆయన రాత్రి, హీ గాట్ ఇట్. మరి అనేక మంది బ్లాబెట్స్కి దగ్గర కూర్చున్నారు, ఎవరికి ఏమీ రాలేదు. అంటే సివి యొక్క గొప్పతనం అక్కడే అర్థమైపోతుంది. అది ఒక జంట. ఏ జంట గురించి నేను చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన ప్రపంచము అంటే ఏంటి? మూలాధారము, స్వాధిష్టానము, మలిపూరకము, అనాహతము, విశుద్ధి దాటాక ఆజ్ఞాచక్రం అవుతుంది. అది నీకు సంబంధించింది కాదు, నువ్వేం చేయలేవు దానికి. అది ఒకటి గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ యంత్రం ఆ సమర్పణకు ఉపయోగపడుతుంది ఈ యంత్రం. కానీ దానికి ఈ జ్ఞానం ఉండాలి మీకు, సివివి బ్లాబెట్స్ యొక్క జ్ఞానం ఉండాలి. ఆ బ్లాబెట్స్ యొక్క జ్ఞానంలోనే మనం సాయంత్రం పూట సోలార్ సిస్టమ్స్ గురించి చదువుతున్నాం. టైం ఏం చేద్దాం? ఓకే, రెండోది ఏంటి? రామకృష్ణ పరమహంస, వివేకానంద గురించి తెలియాలి మనకి. మూడోది ఎవరి గురించి తెలియాలి? అరవిందో మదర్ మిర్రా గురించి తెలియాలి మనకి. దాని తర్వాత లారీ మాస్టర్ పరమహంస యోగానంద గురించి తెలియాలి. దాని తర్వాత శిరిడి సాయి సత్యసాయి గురించి తెలియాలి. దాని తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్య భగవతీదేవి గురించి తెలియాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఒక గురువు సరిపోడు. ఇప్పుడు మనకి కెమిస్ట్రీ నేర్చుకోవాలి అంటే ఒక సైంటిస్ట్ చెప్పింది నేర్చుకుంటే కెమిస్ట్రీ వస్తుందా? ఎంతమంది సైంటిస్ట్ చెప్తే కెమిస్ట్రీ వస్తుంది? అంతేత దీన్ని మీరు అర్థం చేసుకోండి. కానీ ఇది అర్థం చేసుకుంటే మీకు ఇంకోటి అర్థం ఏంటి ఏంటి అంటే, ఇంతవరకు మనం చేసుకున్నాం మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి వరకు. యూ కెన్ డూ ఇట్. ఈ పైన ఉన్నటువంటి ఆజ్ఞాచక్రానికి కనుక నువ్వు వెళ్ళిపోగలిగితే ఇంకా నువ్వు చేసేది ఏం లేదు. ఐడెంటిటీ కూడా ఎవరు చేస్తారు అంటే సమ్ ఎనర్జీ, సమ్ కాస్మిక్ ఎనర్జీ విల్ డూ ఇట్. అప్పుడు ఇంకా నువ్వు ఏది కరెక్ట్, ఏది తప్పు, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ సాధన చేసుకోవాలి, ఏ సాధన చేయకూడదు, ఇంకా ఈ క్వశ్చన్స్ అన్ని రావు. ఇంకా చెప్పేది ఏంటి? ఆజ్ఞాచక్రం చేస్తుంది మీకు. దానికప్పుడు ఏం చెప్తామంటే ఇంకా నో మోర్ క్వశ్చన్స్. కరిష్యే వచనం తవ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ సప్రసాదాత్మయోచత స్థితోస్మి గత సందేహ. కరిష్యే వచనం, అది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ యోగా. అంటే మీరు మూలాధారం మార్చుకుంటూ, స్వాధిష్టానం మార్చుకుంటూ, మణిపూరకం మార్చుకుంటూ, అనాహతం మార్చుకుంటూ, విశుద్ధి మార్చుకుంటూ సాధనలు మొదలెట్టేయవచ్చు. ఎందుకంటే సమర్పణ చేసుకున్నాను అంటే చాలా తేలిక, సమర్పణ చేసుకునుట అన్నది అసంభవం. ఇంకేట అనటం చాలా తేలిక కదా. అంటే సమర్పణ చేసుకున్నారు కదా కూడా, ఈ మణిపూరక చక్రం వాడికి కావాలండి, అనాహత చక్రం వాడికి కావాలండి. యు హ్యావ్ టు రీచ్ దెమ్. ఇంకేదంటే పరిపూర్ణ సమర్పణ చేసుకున్నా నీకు తెలియాలి ఆ శక్తి ఎక్కడికి వెళ్తుందో. అంచేత మన సురేష్ గారి దగ్గర ఈ మెడిటేషన్కి అంటే ఈ సమర్పణ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి సిడి ఇవాళ పొద్దున్న చూశాను నేను. ఉన్నారా? ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత చూసుకుని మీరందరూ కూడా ఖచ్చితంగా సిడీని చూడండి. వీలుంటే సిడీ ప్లేయర్ అది ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో మీరు సినిమాలు అవి చూస్తూనే ఉంటారు, సిడీ ప్లేయర్స్ అవి తెలుసుకుని ఆ సినిమాలతో పాటు దయచేసి ఈ సినిమాను కూడా చూడండి. వీళ్ళు ఏమి ప్రమాదం ఏమి ఉండదు. కానీ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది మొట్టమొదట మనకి తెలియాలి, సివివి బ్లాబెట్స్కి. ఎందుకంటే ఇది మొత్తము పరిణామ క్రమం గురించి తెలుపుతుంది, ఇవల్యూషనరీ స్కేల్ గురించి చెప్తుంది. ఇవల్యూషనరీ స్కేల్లో మీరు ఎక్కడున్నారో చెప్తుంది. మీరు లలిత ఉపాసన చేయాలా, పూజలు చేయాలా అక్కర్లేదా, పూజలు చేస్తే షోడశోపచార పూజలు చేయాలా, పంచోపచార పూజలు చేయాలా, నేను మంత్ర దీక్షలు తీసుకున్నాను, కొంతమంది గురువుల దగ్గర ఆ మంత్ర దీక్షలు తీసుకుంటూ ఇప్పుడు తీసుకున్నటువంటి దీక్షలు తీసుకోవాలా, లేకపోతే ఈ దీక్షలా ఆ దీక్షలా, లాట్ ఆఫ్ డౌట్స్. కానీ దేనికి కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఎవరు లేదు. ఎవడు ఏది చెప్తున్నా కూడా వాడు ఒపీనియన్ చెప్తున్నాడు. ఇక్కడ కాదు, ఒపీనియన్ కాదు కావాల్సింది, మనకి శాస్త్ర ప్రమాణం కావాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అది మీకు ఈ వీళ్ళ రచనలు చదివితే తెలుస్తుంది, సివివి అండ్ బ్లావిట్స్కి. అందులో ఫండమెంటల్ బుక్ ఏంటి అంటే సోలార్ సిస్టమ్. నేను సాయంత్రం కూడా చెప్తున్నది ఆ విద్య. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు అంతా ఇదంతా ఎక్కడికి వెళ్తున్నాము అని. చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్రత లలితా సహస్రనామాలు దేశీశ్వరి. అంటే లలితాదేవి ఆవిర్భావం ఎందుకు జరిగింది అంటే దేవకారి సముద్రత, దేవతల యొక్క కార్యాన్ని చెయ్యటానికి ఉద్యమించినది అని. ఉద్యమించడం అంటే ఏంటి? విత్ ఎఫర్ట్, దాని ప్రత్యేకం కాదు. ఉద్యమం అంటే అర్థం అది కదా. ఉద్యమం లేవదీయటం అంటే అర్థం ఏంటి? లాట్ ఆఫ్ దానికి తగినటువంటి వాతావరణం లేదు. మనం ఏంటి ఉద్యమం లేకపోతే ఏం చేయాలి దాన్ని? లైంగపెట్టాలి. దేవతల కార్యం అంటేనే ఏంటో తెలియకుండా మనం లలితా సహస్రనామాలు చదివేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా తక్కువ లాభాలు వస్తాయి. అది ఎలా ఉంటుంది అంటే కలర్ టీవీ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లు చూద్దాం. చూడటం తప్పులేదు కదా, కలర్ టీవీలో మీకు బ్లాక్ అండ్ వైట్ సినిమా వస్తుంది. నేను బ్లాక్ అండ్ వైట్కి దాని కలర్ని మీరు బ్లాక్ అండ్ వైట్కి మోడ్లోకి మార్చుకోవచ్చు మీరు, తెలుసు కదా. అంతేకా మీరు బ్లాక్ అండ్ వైట్ మోడ్ లోకి మార్చుకుంటే ఏమవుతుంది, ఇంకా కలర్స్ రాదు, ఎప్పుడు బ్లాక్ అండ్ వైటే వస్తుంది. బాగుందండి అనుకున్నాం, ఎప్పుడు మాది బ్లాక్ అండ్ వైటే వస్తుందండి, మాకు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, నేను బ్లాక్ అండ్ వైట్ చూస్తా ఉంటే ఎలా ఉంటుందో. లలితా సహస్రనామం చదువుకుంటూ బ్లాక్ అండ్ వైట్ లోని ఉండిపోయి నా కుటుంబానికి బాగా జరుగుతుందా లేదా, నేను ఆనందంగా ఉన్నానా లేదా, ఇట్స్ ఓకే, ఇట్ ఇస్ బ్లాక్ అండ్ వైట్, ఓకే ఇట్ గివ్స్. కానీ అక్కడతో ఆగదు లలిత. దేవకార్య సముద్రత, దేవతలు ఏం చేస్తారు? పరిణామ క్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. దేవతలు నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం చేయదు. దేవతల యొక్క ఒక శక్తి దేనికి ఉపయోగపడుతుంది అంటే పరిణామ క్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అంతేత పరిణామ క్రమం ఏమిటో ఇది చెప్తారు మీరు ఈ బ్లావిట్స్ యొక్క రచనలు. అందుకు దీన్ని బాగా అధ్యయనం చేయండి. దానికి మీరు ఎలాంటి క్లాసులు పెట్టుకోవాలి, ఏ విధమైనటువంటి క్లాసులు పెట్టుకోవాలి, రెండు రకాలుగా మీరు పెట్టుకోవచ్చు. ఒకటి థియోసాఫికల్ సొసైటీ ఊళ్ళో కనుక ఉంటే మీరు అందులో జాయిన్ అవ్వండి, అందులో యాక్టివ్ మెంబర్స్గా జాయిన్ అవ్వండి, చదువుకోండి అక్కడ ఉన్నటువంటి బుక్స్. లేదు మీరేం చేయొచ్చు, మనమే చదువుకుందాం. ఇప్పుడు సోలార్ సిస్టమ్ థియోసాఫికల్ సొసైటీ నేర్చేశారు, మనమే చదువుకుంటున్నాం. దీనికి మీరు ఎలా ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఇయర్లో? మీరు ఇవంతా నాకేదో చెప్పించేసుకోవాలి అని నా కోరిక. టార్గెట్ చెప్తున్నాను నేను డిసెంబర్లో నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఇంత సివిడి ప్లావిట్స్కి. దాని తర్వాత ఏమైంది ఇక్కడ? ఇక్కడ చూడండి, రామకృష్ణ పరమహంస శారదామ. రామకృష్ణ పరమహంస ఏం చేశాడు? ఆయన లైఫ్లో మెయిన్ పార్ట్స్ ఏంటో చెప్పగలరా మీరు? రామకృష్ణ పరమహంస సాధనలో ప్రముఖత ఏంటి అంటే ప్రతి దేవతను ఆయన సాక్షాత్కరింపజేసుకుంది. ఇంకా మిగతా ఏ గురువుగా పనిచేయండి, గురువు గారు చూస్తే గాయత్రి సాధన చేస్తున్నారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క దేవతారాధన చేశాడు. మరి రామకృష్ణ పరమహంస అన్ని దేవతలకు ఆరాధన చేశాడు. అంతేకాదు రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు అనమాట, ఈ పరిణామ క్రమంలో దేవతల పాత్ర ఏమిటి అది చెప్పాడు ఆయన. దేవతా శక్తులు లేకుండా పరిణామం లేదు కదా. అంతేకాదు ఇక్కడ పరిణామ క్రమం మీకు తెలుసు. పరిణామ క్రమం అంటే ఏంటి? మనం ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చాము, ఇప్పుడున్నాము, తర్వాత ఎక్కడికో మనం ముందుకు వెళ్తున్నాం. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేదు. పిచ్చివాళ్ళలాగా ఈ పూటకి తిండి తింటో బతుకుతో జీవితం గడిపేసుకునేటటువంటి విద్య మాత్రమే మనం నేర్చుకుని చాలా గొప్పగా జీవిస్తున్నాం అనుకునే భ్రమలో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్తావు ప్రత్యేక? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నాలెడ్జ్ అండ్ దట్ నాలెడ్జ్? ఒక ప్రెసిడెంట్ చచ్చిపోయినా, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ చచ్చిపోయినా, వాడు ఇక్కడే చచ్చిపోయాక ఏం లేదు, కానీ ఇక్కడ చాలా తేడాలు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ పరిణామ క్రమం తెలుసుకున్న తర్వాత ఇక్కడ మీరేం తెలుసుకుంటారు? ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తులు, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, ఇవంతా ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తులు. అన్ని దేవతాశక్తులు ప్రకృతిలోనే ఉన్నాయి. ఒకసారి అవి భౌతిక స్వరూపాన్ని ధరిస్తాయి. సీతాదేవి పృథ్వీతత్వం యొక్క లక్ష్మీతత్వం యొక్క స్వరూపాన్ని ధరించింది. కానీ ఆ స్వరూపం ప్రకృతిలో ఉన్నదే. ఇదే రాముడు, కృష్ణుడు, సత్యభామ, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇవంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తులు. ఆ దేవతాశక్తులు ఎలా ఉన్నాయని, ఆ దేవతాశక్తులన్నింటినీ కూడా భూమి మీదకి ఇప్పుడు దింపేశాడు రామకృష్ణ పరమహంస. అది ఎలా దింపాడు? ఆ దింపటం వల్ల ఆ దింపినటువంటి శక్తిని వివేకానంద ఎలా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించాడు? ప్రయత్నించినా కూడా అది ఎందుకు క్లిక్ కాలేదు? సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఒక లెవెల్ తీసుకొచ్చి వదిలేస్తారు, సక్సెస్ కాలేదు. అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్ వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారు. అలా మనం చేయగలగాలి. అంతే తప్ప ఇంకా రామకృష్ణ పరమహంస ఇస్ ది లాస్ట్ వర్డ్, సివివి బ్లావెట్స్కీ ఇస్ ద లాస్ట్ వర్డ్ అనుకుంటే ఇట్ ఈస్ మోస్ట్ అన్సైంటిఫిక్ ఆస్పెక్ట్. వాళ్ళు ఎంతవరకు వెళ్లారు, అది చాలా ఎత్తుకు ఎదిగారు వాళ్ళు, అందులో డౌట్ లేదు. మనం ఎంత ఎత్తుకు ఎదుగుతాం? ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఎక్కడో వాళ్ళు కొన్ని పాయింట్స్ మిస్ చేశారు. వాళ్ళు ఆ చేసిన పాయింట్స్ మనం సవరించగలమా? దాని తర్వాత అరవిందో ఎన్ మీద పరిణామ క్రమంలో దేవతాశక్తులు పనిచేస్తూ ఉంటే భారతదేశం యొక్క పాత్ర ఏమిటి? పరిణామ క్రమంలో భారతదేశం ఎక్కడికి వెళ్ళాలి? మనం భారతదేశంలో ఉన్నాం, మనకి తెలియాలి భారతదేశం ఎక్కడికి వెళ్ళాలో. అంతే తప్ప మేము భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోవటం అంటే కాదు. చాలా మంది ఇండియా ఇస్ ఏ పూర్ కంట్రీ, ఇట్ ఈస్ పూర్ బికాస్ పీపుల్ ఆల్ ఆర్ లైక్ యూ. అసలు ఎందుకు భారతదేశం పూర్గా ఉన్నదో తెలియకపోతే నీకెట్ట? వై ఇస్ ఇట్ పూర్? బికాస్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ సమ్ అదర్ ఆస్పెక్ట్. భారతదేశం యొక్క భవితవ్యత ఏమిటి? భారతదేశం ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశంలో నీ పాత్ర ఏమిటి? అది అరవింద చెప్పింది. అంటే కంటిన్యూటీ అర్థమవుతుంది. ఇందులో మీకు ఏది అనవసరం? ముందు పరిణామ క్రమం తెలియాలి. పరిణామ క్రమంలో ఏ శక్తులను ఉపయోగించుకోవాలో తెలియాలి. ఆ శక్తులను ఉపయోగించుకున్నాక నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడ భారతదేశం యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటి క్వశ్చన్ రాగానే ఆంధ్రుల పాత్ర ఏమిటి, తమిళుల పాత్ర ఏమిటి, అన్నీ వస్తాయి అక్కడ క్వశ్చన్స్. అండ్ ఈచ్ మ్యాన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రోల్. లివర్ ఉండాలి, కిడ్నీ ఉండాలి, స్ప్లీన్ ఉండాలి, లంగ్స్ ఉండాలి, ఇంటెస్టైన్స్ ఉండాలి, నోరు ఉండాలి. ఇందులో ఏది వద్దు, ఏది వద్దు అనుకున్నా నువ్వు పోతావు. అంతేకా ఈ భారతదేశం యొక్క పాత్రలో భారతదేశం ఏ విధంగా గొప్ప స్థలానికి వెళ్తుంది అని తెలియటానికి కావాల్సినటువంటి లిటరేచర్ అది మనకి ఎక్కడ దొరుకుతుంది? అరవిందో సొసైటీలో దొరుకుతుంది. అంతేత పరిణామ క్రమము, పరిణామ క్రమానికి కావలసినటువంటి శక్తులు, ఆ శక్తులు భారతదేశం ఎలా ఉపయోగించుకోవాలో అరవిందో చెప్పారు. ఇతర దేశాలు ఎలా ఉపయోగించుకోవాలో అక్కడ పుట్టినటువంటి మహాత్ములు చెప్పారని మనకి ప్రపంచంలో వచ్చిన బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. ఇదంతా చేశాక ఇదంతా బాగానే ఉంది మాస్టర్. పరిణామ క్రమం గురించి తెలుసుకున్నాను. పరిణామ క్రమం గురించి తెలుసుకున్న తర్వాత పరిణామ క్రమంలో ఏ ఏ శక్తులను ఉపయోగించుకోవాలో రామకృష్ణ మిషన్ ద్వారా తెలుసుకుంటాను. భారతదేశపు యొక్క పాత్ర నేను అరవింద లిటరేచర్ ద్వారా తెలుసుకుంటాను, బాగానే ఉంది. కానీ ఇది ఎలా సాధించాలి? దీనికి అక్కడ సాయితత్వం కావాలి, మీకు నిష్ఠా సబూరి కావాలి. అది లేకపోతే ఈ శక్తులను ఏమి నువ్వు ఉపయోగించుకోలేవు. కానీ నిష్ఠా సబూరి ఉన్నా సరిపోదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్, యూ షుడ్ బి ఏ లీడర్. అంటే లీడర్ ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. వెనకాతలు ఉండాలంటే ఎట్లా కదా? అంటే లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? పరిణామ క్రమంలో సృష్టి ఎక్కడికి వెళ్లబోతుందో అక్కడికి నువ్వు ముందే వెళ్ళిపోయి ఉంచవాలి. సో దట్ యూ కెన్ బికమ్ ఏ ఎగ్జాంపుల్. ఇగో ఇలా నేను మారాలి అని. అది ఎలా చేయగలవు నువ్వు? శ్వాస ద్వారా చేయగలవు. అక్కడ నీకు లహరి మహాశయ శ్వాస విజ్ఞానము ఉపయోగపడుతుంది. అంటే ఇదంతా ఇంట్రెస్టింగ్. ఇందులో మీరు దేన్ని వదిలేసుకుంటారు చెప్పండి? అందుకే దీన్ని గురు పరంపర అంటాం. కాబట్టి ఇంతటి ఇవంతా చదవాలా మాస్టర్? నేను చదవచ్చలేదు. ఏదో ఒకటి పట్టుకుని అందులో మీరు ఎక్స్పర్ట్ అయిపోతే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అది చెప్పండి. నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాను, ఇంకోటి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తాడు, ఇంకోటి సమ్మదర్ కెమిస్ట్రీ చెప్తాడు, ఇంకోటి ఫిజిక్స్ చెప్తాడు. చదువుకునేవాడు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుని డిగ్రీ తీసుకుంటాడు. క్లియర్? ఇంకా దీన్ని మీరు అవగాహనతో మీ దగ్గర ఉంచుకోండి. ఏదో ఫోటో పెట్టుకుని దీనికి ఆర్థిక చేయడం కాదు. ప్రతిరోజు మీరు దీన్ని చూస్తున్నప్పుడు ఇదేం చెప్తోంది? పరిణామ క్రమాన్ని చెప్తోంది. ఇది పరిణామ క్రమాల్లో మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి శక్తులు, ఏ శక్తులు ఉపయోగించుకుంటే అది వస్తుందో చెప్తుంది. ఇది భారతదేశ యొక్క రోజు. ఇది దానికి నువ్వు ఏం కావాలి, శ్రద్ధ సదూరి ఎలా డెవలప్ చేసుకుంటావు, గురువుని యొక్క అనుగ్రహం నీ దగ్గరికి ఎలా వస్తుంది అని చెప్తుంది. ఇది ఆ పరిణామ క్రమాన్ని అందరికంటే ముందు నువ్వు వెళ్ళిపోతావు. డిస్కోలజెస్ అది ఎలా వెళ్ళగలవు, సోలార్ సిస్టమ్ లో అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో అన్నదే మనం చదువుకుంటున్నాం. నేను ఎంతవరకు వచ్చాం, మనం ఆత్మ వరకు వచ్చాం కదా, జంప్ ఎలా చేస్తుంది అని అంటే సాయంత్రం చదువుకున్నాం. ఇక్కడ ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది చూడగానే మీకు ఎవరు గుర్తొస్తున్నాడు? మన కృష్ణుడితో లాభం లే మనకి. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. రాముడు కృష్ణుడికి తేడా బాణాలు మురళితోనే వస్తుందంటే, మొహాలు ఎలా ఉన్నా ఒకటే కదా. ఒకే యాక్టర్ కృష్ణుడు రోల్ వేసినప్పుడు ఏం చేస్తాడు? మురళి పట్టుకుంటాడు, నిమంత్రించం పెట్టుకుంటాడు. అదే యాక్టర్ రాముడు వాక్యం వేస్తే అంతేత మొహాలు శరీరాలు ఎలా ఉన్నా ఒకటే. అసలు తేడా ఎక్కడుంది అంతేత నెమరిపించాము అంటే అర్థం చేసుకోండి, కలిసి వచ్చినంత ఆ సరెండర్ ఇన్ స్పిరిట్. దాన్నే ప్రాణిక్ ఫీలర్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే బ్లూ టెర్లు ఏదో అంటారు, అంతేనా, బ్లూ టెర్లు అంటారు దాన్ని నెమలికను. ఈ మురళి అన్నది మన షట్చక్రాలు, షట్చక్రాలు మురళి అంటే షట్చక్రాలను ఆజ్ఞ అంటే మన చక్రాలన్నింటినీ కూడా ఆజ్ఞా చక్రానికి సరెండర్ చేసుకుని ఎలా జీవించాలో చెప్పేటటువంటి తత్వము కృష్ణుడు. అదే యోగ తత్వము కూడా. అందుకే కృష్ణుని ఏమంటాం మనం, కృష్ణం ముందే జగద్గురుం అంటాం, యోగేశ్వరం అంటాం. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎత్ర పార్థో ధనుధర. అంతేత ఈ కాన్సెప్ట్ మనం ముందు మనం యాజ్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ గా డెవలప్ చేసుకోవాలి. అది నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీతో, నేను చెప్పదలుచుకుని చెప్పేస్తున్నాను. కానీ మీరు దీన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? మీరు పొద్దున్న క్లాసులు పెట్టుకోండి, అర్ధరాత్రి క్లాసులు పెట్టుకోండి, సాయంత్రం క్లాసులు పెట్టుకోండి, ఎక్కడైనా క్లాసులు పెట్టుకోండి, ఐ డోంట్ మైండ్, ఎప్పుడైనా క్లాసులు పెట్టుకోండి. మీకు వీలున్నప్పుడు మీ ఊళ్ళల్లో ఈ పద్ధతిలో క్లాసులు జరగాలి. మళ్ళా పరిణామక్రమం గురించి క్లాసులు జరగాలి, పరిణామక్రమంలో దేవతాశక్తుల గురించి క్లాసులు జరగాలి, దాంట్లో భారతదేశం యొక్క పాత్రల గురించి క్లాసులు జరగాలి. ఆ లెవెల్కి మనం ఎలా వెళ్ళగలమో అనేటటువంటి శక్తి సంచయానికి, సాయితత్వానికి క్లాసులు జరగాలి. ఇవంతా జరిగాక మనం అంత ముందుకు వెళ్ళాలి. తీరి తెలుసు లాభించి దీనికి ఏం చేయగలం, ఎలా చేయగలం అనేటటువంటిది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 3 గంటలకే. ఇప్పుడు సురేష్ గారు వెరీ జీ నచ్చింది కదా, ఇట్స్ డజంట్ మ్యాటర్ ఎనీబడీ విల్ టేక్ ది లీడర్షిప్. ఈ డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఒక టైం టేబుల్ ఇచ్చేయండి నాకు జనవరి నుంచి. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇది నేను అన్ని చోట్ల అడుగుతున్నాను నేను అందరినీ. అంతేకాదు ఇది ఒక యోగ విద్య క్లాసెస్, ఒక ఆధ్యాత్మిక క్లాసెస్, ప్రపంచానికి పనికిరాని క్లాసెస్ కాదు. ఖచ్చితంగా మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీరు ప్రపంచాన్ని మార్చివేయగలరు. అసంభవం కాదు అది. ఓ గాంధీ మార్చగలిగినప్పుడు, ఓ కార్ల్ మార్క్స్ మార్చగలిగినప్పుడు, ఓ లెనిన్ మార్చగలిగినప్పుడు, ఒక రూసో మార్చగలిగినప్పుడు, దీస్ ఆర్ ఆల్ సింగిల్ ఇండివిజువల్స్. రూసో అనేటటువంటి వాడు ఒక పుస్తకం రాశాడు డెమోక్రసీ గురించి. ఇప్పుడు ప్రపంచం అంతా డెమోక్రసీ వైపు వెళ్తోంది. అంకుల్ టాపిన్స్ క్యాబిన్ అని ఓ చదువు రానటువంటి ఆఫ్రికన్ వనిత స్లావరీలో రాసింది 1760s లోనే, ఇప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఇట్. స్లావరీ గురించి రాసింది ఆ పుస్తకం వల్ల అమెరికా ఇండిపెండెంట్ అయ్యి ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్స్ తయారు అవుతున్నారు. జస్ట్ వన్ నోవెల్. అంతేకా ఒక బానిస యువతి రాసినటువంటి పుస్తకము ప్రపంచాన్ని కుదిపేయగలిగితే, డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నటువంటి ఇంతమంది మనం కలిసి ప్రపంచాన్ని కుదపలేకపోయాము అంటే ఒకే ఒక కారణం ఏంటి అంటే, యూ డోంట్ వాంట్ ఇట్. వద్దు అన్నవాడి చేత ఎవడు ఏం చేయించలేడు. అర్జునుడు చేసి కృష్ణుడు చేయించలేకపోయాడు. యథేచ్ఛసి తథా కురు అన్నాడు. ఇఫ్ యూ వాంట్ ఇట్ వీ కెన్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ యూ కాంట్ డూ ఇట్. కానీ మీరు ఎంతమంది వాంట్ ఇట్? జనం గురించి నేను పెద్ద అవస్థ పడుతుంది. ఐ వాంట్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. యూటిలైజ్ మీ, ఎలా యూటిలైజ్ చేసుకుంటారు మీ ఇష్టం. నేను చెప్పాను మీరు ఇదంతా మనం చదువుకోవాలి. కానీ ఇదంతా ఏంటి, ఒక ఆస్పెక్ట్, గురుసత్వ ఆస్పెక్ట్ అంటాను నేను. దీన్ని గురువులు ఏం చెప్పారో మనకి, ఈ పుస్తకాల్లో వాటిలో ఇదంతా చెప్పారు, మనం ఇది చదువుకోవటానికి అవసరపడుతున్నాం అని చెప్పాను. ఇదంతా కాకుండా దీని యాంగిల్ ని ప్రాక్టికల్ గా డెవలప్ చేసుకోవటానికి ఇంకొకటి నేను తరచూ చెప్తూ ఉంటాను, దానినే మనం యజ్ఞము అంటాం. మనం ఆ యజ్ఞాన్ని కూడా మీరు ఎక్కువ మందికి అలవాటు చేయించాలి. శ్రీ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞం అంటే ఈ కాన్సెప్ట్ అన్ని అందులో ఉన్నాయి. సింపుల్ గా అది చేసేటటువంటి వాళ్ళకి తెలియాల్సిన పనులు అది చేసుకుంటూ ఉంటే వాతావరణంలో అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. అంతేత ఏంటి మేము ఏమీ చేయలేమండి అంటే కనీసం ఇదేనా చేయండి, కానీ రెగ్యులర్గా చేయండి. ఇదంతా కాకుండా మేము పూర్తిగా సమర్పణ చేసుకుని గురువుల యొక్క చేతిలో పనిముట్టుగా మారిపోతాం అనే ధైర్యం అయితే మాకుందండి, వీలవుతే మాకుందండి, కానీ ఎలా చేయాలో తెలియదు అంటే కంప్లీట్లీ కుండలిని సాధన ప్రోగ్రామ్స్ రెడీ చేస్తున్నాను నేను. కానీ కుండలిని సాధన ఇలాగా చెప్పటానికి ఇంపాసిబుల్. హార్ట్ ఆపరేషన్ ఎలా చేసేయండి సార్ మీకు వచ్చు కదా అంటే ఏ డాక్టర్ చేయదు, ఎక్కడ చేస్తాడు వాడు? కాదండి ఆపరేషన్ చేయడం ఎందుకు, మీరు వరల్డ్ ఫేమస్ డాక్టర్ కదా, ఇక్కడ చేసేయండి. మాకు చాలా తొందరగా ఉందండి, అసలు ఇద్దరు చస్తారు. చస్తారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉపయోగపడదండి, ఆవిడ చావుడు దాంతో ఉపయోగపడకపోతే చచ్చిపోయినట్టే కానీ అదే ఆ కుండలిని జాగరణ దానికే కావాల్సినటువంటి వాళ్ళకి పుండి మనాళ్ళు మహాకాల చక్రవర్తి యంత్రము మహాకాల చక్రవర్తి ఫోటో సాధన అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. అది ఇదన్నమాట. ఇది నేను కొంచెం శ్రీచక్రం గురించి తెలుసుకున్న వాళ్ళకి చాలా స్పష్టంగా అవగాహన అవుతుంది. ఇది శ్రీచక్రమే, చిన్న తేడా ఎక్కడొచ్చింది అంటే శ్రీచక్రంలో షోడశ దళాలు ఎనిమిది దళాలు ఉంటాయి, ఈ మహాకాల చక్రవర్తంతో ఇక్కడ 12 దళాలు వచ్చాయి ఎక్స్ట్రా. ఇంకా ఇది ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది రోజు వాళ్ళు ఇంట్రెస్టేట్ చెందని దానికి కూడా మీరు మళ్ళీ ప్రణాళిక వేయాలి. మాస్టర్ మీరు చెప్పేయండి, నేను లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన చేంజ్ చేసుకున్నాను నేను ఇది చెప్పగలను అని చెప్తా. ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు మీకు వదిలిస్తుంది. అంతేంది కదా, అంచేత ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే గురువుల గురించి తెలుసుకోవాలి, దాన్ని గురుసత్తా అంటాను. రెండోది ఏం చెప్పాను, శ్రీ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాలు అది ఓకే, అది మీరు అది మామూలుగా నేర్చేసుకుని హాయిగా చేసేసుకోవచ్చు, ఏది ప్రాబ్లం లేదు. ఒక చిన్న సవరణ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నది మినీ యజ్ఞాయి, మొత్తం యజ్ఞం 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ మీరు చేసుకోవాల్సిందే తప్ప కన్సెషన్ ఏమి ఉండదు. కనుక ఏ సండేయో ఎప్పుడో ఎప్పుడు మీకు 3 అవర్స్ టైం ఉంటే చేసుకోండి. ఒక్కడో చేసుకుంటే ఒక్కడు చేసుకోండి, అందరినీ పిలిచి చేసుకుంటే అందరినీ పిలిచి చేసుకోండి. అర్ధరాత్రి మాకు టైం ఉంటుంది అంటే అర్ధరాత్రి చేసుకోండి. ఫుల్ ఫ్రీడమ్ అనమాట మీకు. అక్కడ కావాల్సింది ఏంటంటే ఆ యజ్ఞంలో మీరు తక్షణ చేంజ్ చేయకండి. నేర్చుకోవడానికి ఏదో పిచ్చి పిచ్చి నేర్చుకున్నారు కానీ మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలంటే చివరి వరకు వెళ్ళిపోవాలి, అదొకటే కండిషన్. ఎవరైనా ఎక్కడైనా చెయ్యాలి అనుకుంటే చేసేసుకోవటమే తప్ప దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. మీరు ఎంత రూల్స్ గా పెట్టుకుంటే అంత మంచిది, అదే అంతే కదా. ఆకలేస్తున్నప్పుడు తినటానికి వీలు లేనప్పుడు చేతుల్లోనే పెట్టుకు తినేయచ్చు, వీలున్నప్పుడు హాయిగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ డబ్బలాడుకుంటూ కూడా తినొచ్చు. ఇంకా ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. అంటే గురుసత్తా ప్రణాళిక, శ్రీ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ, దాని తర్వాత మహాకాల చక్రవర్తి యంత్రము కుండలిని జాగరణ. కానీ ఇదంతా మాకేమవుతాయండి, మాకు ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? గాయత్రి మంత్రం చేసుకోండి, గాయత్రి మంత్రంతో పాటు మహాలక్ష్మి పూజ చేసుకోండి. మహాలక్ష్మి పూజ ఎందుకు అంటే ఇప్పుడు నేను చూస్తున్నటువంటి సమాజంలో మనుష్యులకి అసలు లక్ష్మి అంటే అసలు అదొక దేవత అని అదొక శక్తి అని అర్థం పోయింది. అదేదో ఉద్యోగం చేసుకుంటున్నా డబ్బు సంపాదించుకుంటున్నా అనే తప్ప మహాలక్ష్మి యొక్క కరుణ ఉంటేనే నీకు డబ్బు వస్తుంది తప్ప నువ్వు ఉద్యోగం చేయటం వల్ల డబ్బు రావటం లేదు అన్నది అర్థం కావటం లేదు. అంతేత మీరేం చేయక్కర్లే, ఆ మహాలక్ష్మి సాధన మీరు చేసుకుంటూ ఉంటే ఆ దేవతాశక్తి తీసుకెళ్తుంది మీకు. అది ఇంకేంటంటే నేను మీకు గురువులు అక్కర్లేదు, విశ్వ ఏకీకరణ అక్కర్లేదు, కుండలిని అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మనము మా కుటుంబము చాలు మాస్టారు. ఇది దట్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు మనం హాయిగా ఉంటే కదా మిగతా వాళ్ళకి వాళ్ళకి ఏదైనా చెప్పేది. అంతేత దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్. కానీ సో మెనీ ఆల్టర్నేటివ్స్ లో ఆ మహాలక్ష్మి సాధన కూడా మీరు ఒక దీక్ష తీసుకుని దాన్ని ఒక దీక్ష తీసుకోవటం అంటే నేనేదో అమ్మా అయిపోయింది దీక్ష ఇచ్చి ఇలా చెప్పి మీకు చేపెట్టేసాను మీకు దీక్ష, దట్ ఈస్ నాన్ సెన్స్. అలాంటి దీక్షలు నేను ఇవ్వలేను. కానీ అసలు మహాలక్ష్మి సాధన ఎలా చేసుకోవాలి, ఆ దేవతా విగ్రహంలో నువ్వు ఏం చూడాలి, అక్కడి నుంచి నువ్వు ఏం శక్తి పొందాలి, దానికి ఒక మూడు నాలుగు క్లాసెస్ అవసరం అవుతాయి. అలాంటి క్లాసెస్ పెట్టుకునే వాళ్ళు కూడా మహాలక్ష్మి సాధనగా పెట్టుకోవచ్చు. కానీ దానికి ఒక కండిషన్ ఉంది, అది కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి విజయ ఈ ఐదు రోజుల్లోనే పెట్టుకుంటే చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. అంతేత ఆ రోజుల్లోనే చెప్తాను నేను అది. ఇంకేంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజుల్లో దీక్ష తీసుకోలేనటువంటి వాళ్ళు ఇంకా సాధన ఏం చేస్తారు, మంచి సాధన, మహాలక్ష్మి సాధన, మా కుటుంబాలలో లక్ష్మీదేవి తాండవించాలి అనే కోరిక ఉండి కూడా నాకు ఆ రోజులు వీలు పడవు అంటే ఇంకా లక్ష్మీదేవికి వీలు పడుతుందన్నమాట. మీకు ఎప్పుడు ఇష్టం అంటే అప్పుడు రావటానికి ఇంత ఆ మాత్రం అయినా మీరు ఎంచుకించగలగాలి. అర్థమైంది కదా, ఇన్ని ఆల్టర్నేటివ్స్ లో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం నేర్చుకో తెలుసుకున్నారు, ఎప్పుడు నేర్చుకో తెలుసుకున్నారు, మీరు నాకు డేట్స్ నెక్స్ట్ డిసెంబర్ లోపలికి ఇచ్చేయాలి. మీరు ఫుల్ వన్ ఇయర్ గురించి నేను ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోదలుచుకున్నా. అంతేత మీకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నాను అనమాట నేను, మీరు ఎప్పుడు ఏమిటి అని. మీరు నాకు ఇప్పుడు ఆ డేట్స్ ఇచ్చేస్తే ఇప్పటి నుంచి నేను ఇంకో ఊరికి వెళ్ళబోతున్నా, న్యాచురల్ గా ఈ డేట్స్ ఆ డేట్స్ క్లాస్ కాకుండా చూసుకుంటాను నేను. ఇంకేంత తర్వాత నేను ఎప్పుడైనా నన్ను డేట్స్ అడిగితే, అంటే ఇదేం బిజినెస్ ట్యాక్టిక్స్ గా చెప్పడం లేదు, సీట్స్ తక్కువగా ఉన్నాయి మీరు తొందరగా రిజిస్టర్ చేసుకోకపోతే ఎట్లా అని. టైం గ్యారంటీగా తక్కువగా ఉంది, ఉన్నది 360 రోజులే. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇవి చెప్పాలని నేను అనుకుంటున్నాను కనుక, చాలా ఊళ్ళల్లో అడుగుతున్నాను కనుక, ఖచ్చితంగా మహాలక్ష్మి సాధనకైనా ఆఫర్స్ రావా అని నా ఉద్దేశం. మిగతా వాటికి వచ్చినా పోయినా చూసుకోండి అది. క్లియర్ ప్రకాశ్, అర్థమైందా? ఇంత మీరు డిస్కస్ చేసుకుని డేట్స్ తీసుకోవాలి. జయ గురుదేవ్. ఓకే, నాకు ఇవాళ సాయంత్రానికి టేబుల్ ఇచ్చేస్తే మనం హైదరాబాద్ వాళ్ళకి ఆ డేట్స్ ఇచ్చేద్దాం. ఈ నెలలో ఈ రోజు నేను హైదరాబాద్ లో ఈ టాపిక్స్ చెప్తాను. టాపిక్స్ బేసిక్ కూడా మీకే, నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను నేను బలవంతం చేయటం లేదు. నేను సివివి గారి గురించే చెప్తాను, నేను అరవింద గురించే చెప్తాను, మీరు ఏది అడిగితే అది చెప్తా. కానీ సీరియస్ గా అడగండి. ఇంకోటి ఏంటి, క్లాస్కి వచ్చేటప్పుడు స్టూడెంట్స్ లాగా రండి, కాగితము పెన్ను పుస్తకాలు ఉండాలి, విషయాన్ని. దాని తర్వాత ఏంటి, క్లాస్ అయిపోయిన తర్వాత 5 రోజులు మనం వారం రోజుల్లో 3 రోజుల్లో క్లాస్ పెట్టుకున్న తర్వాత వీ విల్ కండక్ట్ ఎన్ ఎగ్జామినేషన్. కానీ నేను మీ గ్యారంటీ ఏమి ఇస్తున్నా అంటే, నేను ఏ క్లాస్ చెప్పినా కూడా అది మీ బుర్ర ఎక్కించాకే క్లాస్ వదులుతా. మీకు అర్థం కాలేదు అంటే ఒప్పుకోను, నేను అర్థం అయ్యేటట్టు చేస్తా. అంటే ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రన్ అవే. మీరు పారిపోతే మీ వెనకాల వచ్చి నేను నేర్పను, అది గ్యారంటీ ఇస్తున్నాను నేను. మీ వెంట పడను నేను. మా గురువు గారు మాత్రం ఆ గ్యారంటీ ఇచ్చారు నాకు, భూతం లాగా నేను వెంట పడతాను రామకృష్ణ, నేను వదలను అని. నా వెంట అలా పడుతున్నాడని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. మరి నేనేం చేస్తాను, కానీ నేను మీ వెంట పండాలగా. మీకు వస్తే నేను చెప్తాను, రాకపోతే ఏం చేయను. ఓకే, జై గురుదేవ్.